వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం ఎంఎస్ నారాయణ గారు.
నమస్కారం.
చాలామంది ఏంటంటే కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఉంటే ఇష్టపడరు. అయ్యా మీకు బాగా కలిసి వచ్చినాయే.
ఎస్ సార్.
ఎట్లా అసలు?
ఎట్లా అంటే యాక్చువల్గా నాకు ఒరిజినల్గానే ఉండేవండి, తర్వాత తాగుడు వల్ల వచ్చింది అని ప్రజల యొక్క అభిప్రాయం. అయితే నేను తాగుతాను. ఫస్ట్ టాపిక్ కూడా అదే వచ్చింది, చూసారు ఇక్కడ.
అవును.
బట్ ఏంటంటే తాగి నేను మా ఇంటికి వెళ్తాను.
ఎవరింటికి వెళ్ళరు?
ఎవరింటికి? తర్వాత ఏంటంటే నేను చేసిన సినిమాల్లో మా నాన్న పెళ్ళి పిక్చర్ తోటి
మొదలైంది,
తాగుబోతు వేషం నచ్చింది ఆడియన్స్కి. నచ్చడం ఇప్పటికి నేను 500 సినిమాలు చేశాను.
దాంట్లో 200 వరకు,
500 వరకు
తాగుబోతులే.
మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తాగుబోతు వేషాలే. ఏ నటుడైనా ఒక టైప్ ఆఫ్ వేషం ఒక 10-12 చేసేప్పటికి
మొహం
తీపైనా సరే మొహం ఒత్తుంది మన, అలా మొహం ఒత్తుంది. కానీ ఆడియన్స్కి అలా మొనాటని రాలా. స్టిల్ నౌ నన్ను పెద్ద పెద్ద ఆఫీసర్స్ లేడీస్ వాళ్ళు కూడా డ్రంకడ్ వేషం మీరు బాగా చేస్తారండి,
అవును,
వీ లైక్ ఇట్,
పండించేస్తారు
అనేప్పటికి నాకే సిగ్గు అనిపిస్తుంటుంది.
కానీ నిజంగా తాగి చేస్తారు అది?
లేదండి, సరస్వతి కదా, నేను మామూలుగా బయట పార్టీల్లోనూ.
అది వేరు, అది సరే, అది అది
అది కామన్ లైఫ్. ఎప్పుడూ కూడా మొహం మీద మేకప్ ఉండగ తాగటం అనేది జరగలేదు.
ఓకే.
ఎందుకంటే నేను సరస్వతిని నమ్మినాన్ని.
అవును.
నేను ప్రొఫెసర్గా చేసి వచ్చాను, లెక్చరర్గా. సో నాకు సరస్వతి అంటే ఏంటో తెలుసు. సినిమా ఈజ్ మై గాడ్, సినిమా ఈజ్ మై బ్లడ్, దాన్ని అపవిత్రం చేయను.
అదండి.
అయితే మీలాగే విజయనగరంలో ఆది సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఆడియన్స్ ఒక ఫ్యాన్ వచ్చాడు. ఫ్యాన్ వచ్చి అడిగాడు, ఎంఎస్ గారు మీరు తాగి యాక్ట్ చేస్తారు కదా, తాగనయ్యా, అది సరస్వతి వృత్తి, అది మామూలు బయట తాగుతాను. ఏమోనండి మీరు తాగి చేస్తున్నారో లేదో తెలియదు కానీ మీ సీన్లు చూసి నేను బయటకు వెళ్ళి తాగేస్తున్నాను సార్.
అయితే నష్టం చేస్తున్నాను మీరు.
నేను సొసైటీకి నష్టం చేస్తున్నానని ఆలోచించుకున్నా ఒకసారి. దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి కొంతమంది తాగేవాళ్ళు ఉన్నారు. బట్ నేను అనుకుని నేను మానేసిన ఆబ్కారి ఆగదు.
అవును. అసలు అది లేకపోతే గవర్నమెంట్
ప్రభుత్వం పరమైనటువంటి ప్రాబ్లం, అది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య పెద్ద ప్రాబ్లం, అది పెద్ద బ్రిడ్జ్ కూడా.
అదే అసలు గవర్నమెంట్ నడవదు.
కాబట్టి ఏంటంటే నేను నవ్వి ఎందుకు మొహం మొత్తలేదని నాకు అనిపించిందో మీకు చెప్తాను. ఎందుకు అనిపించిందంటే తాగుబోతు వాడు చెడ్డ పనులు చేస్తాడు కాబట్టి తాగుబోతుల్ని డిజ్లైక్ చేస్తాడు.
ఎస్.
నేను సినిమాల్లో చెడ్డ పనుల కంటే నవ్వించాను.
అవును.
తాగుడు అనే దాన్ని అడ్డుపెట్టుకుని అసమర్థతని, ఆ ఇన్నోసెన్స్ని, ఆ అబద్ధాలాడే తనాన్ని అడ్డుపెట్టుకుని నవ్వించేటటువంటి సీన్స్ సినిమాలు ఎక్కువ చేశా. దాంతో పాపులర్ అయ్యానమాట. తర్వాత దీంట్లో జరిగిన ఇంకోటి చెప్తాను. రాజమండ్రి నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ఒక 2-3 సంవత్సరాల క్రితం వచ్చి మీకోసం వచ్చామన్నారు. ముందు ఫోన్లో తీసుకున్నారు అపాయింట్మెంట్, తీసుకుని వచ్చారు. ఎవరు వాళ్ళు ఇద్దరంటే రాజమండ్రి సిండికేట్ లీడర్స్ అండి, లిక్కర్ సిండికేట్ లీడర్.
ఓకే.
మీకు సన్మానం చేయాలనుకుంటున్నాను, దేనికన్నా మీ తాగుబోతు పాత్రలు మాకు పనికొస్తున్నాయన్నారు. మీకు ఎలా పనికొస్తున్నాయని? మాకు షాప్ పక్కన బెల్ట్ షాప్ ఉంటుందండి, ఆ బెల్ట్ షాప్లో కూర్చుని అందరూ మీ వేషాలు వేసుకోవటం, మీ డైలాగులు చెప్పుకోవటం, తాగడం, ఎక్కువ మంది వస్తున్నారండి, కాబట్టి మీ మీద సన్మానం పరుగు పోద్దాయా, ఎవరన్నా నవ్వుతాడు, తాగుబోతుల్ని ప్రేరేపిస్తున్న ఎంఎస్ఎన్కి సన్మానం చేస్తారా, ఎక్కడ అప్రతిష్ట పాలవుతారు, వాళ్ళకి పాపం ఆ థాట్ రాలా అని చెప్పేసి వాళ్ళని వెనక్కి పంపించేశా. అంత పాపులర్ అయినాయి తాగుబోతు వేషాలు. అది
కరెక్ట్. క్యారీ బ్యాగులు ఎట్లా ఎప్పుడు వచ్చినాయి?
క్యారీ బ్యాగులు యాక్చువల్గా నాకు 35 సంవత్సరాల తర్వాత మెల్లిగా వచ్చినాయండి.
ఓకే.
ఇవి ఎప్పుడు ఇలాగ ఉంటాయి.
అవును. ఎక్కువ తక్కువలు ఏమండవు,
ఎక్కువ తక్కువలు ఉండవు, ఎప్పుడు అది మెయింటైన్ అవుతుంటుంది.
ఇప్పుడు ఆ దూకుడు సినిమాలో ఈ డైలాగ్ ఎవరు పెట్టించారు? అది
అది డైరెక్టర్ గారే రాశారండి. డైరెక్టర్ గారు రాశారు.
ఓకే.
పలికింది బ్రహ్మానందం గారు.
అవును.
బట్ అదంతా నాకు అట్రిబ్యూట్ అయింది.
అవును.
ఎలా అట్రిబ్యూట్ అయిందంటే ఉండడం వల్ల
ఉండటం. అదే అంటే షూట్ అయింది.
ఈ షూట్ అయింది, లేకపోతే గ్రాఫిక్స్లో చేయాల్సి వస్తుంది.
అవును.
దానికి నేనేమన్నానంటే చాలా ఇన్నోసెంట్గా, ఏమయ్యా నాకంటే ఏదో కక్కుర్తి డబ్బు కక్కుర్తికి చేశాను, నువ్వు హీరో ఏంటా కళ్ళ కింద క్యారీ బ్యాగులు వేసుకునే.
అవును.
అనగానే నేను గ్రాఫిక్స్లో తీసేస్తారనుకున్నాను సార్
అంటే
వచ్చింది కదా ఇప్పుడు.
అవును.
అది బాగా పండింది, పండి పిక్చర్లో పాపులర్ డైలాగ్ అయిపోయింది అది.
అవును.
నేను అమెరికా వెళితే అక్కడ వాళ్ళు అదే, అందరూ ఇదే, ఐ క్యారీ బ్యాగ్స్ అని పిలవడం ఇదంతా. వాళ్ళు యాకోచన పిలిచిన ఆ పిలుపు రావాలంటే అంత కష్టపడాలి, అంటే అంత అదృష్టం ఉండాలి.
కానీ ఆ స్పష్టత ఎలా వచ్చింది స్వరంలో?
నేను
ఇప్పుడు మీరు తాగుబోతు క్యారెక్టర్ వేస్తారు, తాగుబోతుగా మాట్లాడతారు,
అవును,
కానీ స్పష్టత మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది.
ఎస్ సార్,
జనరల్గా మిగతా కమిడియన్స్ కానీ వేరే వాళ్ళు వేసినప్పుడు ముద్దగా తీసుకొస్తారు.
అవునండి, నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ ముఖ్యమైనటువంటి యాక్సెంట్ ఒకటి ఉండేది పూర్వం, తాగుబోతానగానే ఎస్కిస్ మీ అను లేకపోతే ఇలా ఏదో మొత్తం అందరూ అలాగనేవాడు, నాటకాలు వేసేవాళ్ళు సినిమా యాక్టర్లు అందరూ. నేను ఆ డిక్షన్ ఫాలో చేయలే. రవిరాజ గారు ఫస్ట్ రుక్మిణిలో ఇచ్చారు తాగుబోతు వేషం. దాంట్లో ఏం చేశానంటే మామూలుగా మాట్లాడే మాటల కంటే నాకు ఒక చిన్న లోపం ఉందండి, ముక్కు సెప్టమ్ ఉంటుంది కదా, ఆ సెప్టమ్ బెండ్ ఉంది.
ఓకే,
బెండ్ ఉండడం వల్ల డిస్క్వాలిఫికేషన్ ఏంటంటే నాజల్ వస్తుంది వాయిస్లో, అది నాకు వరం అయింది. అది శాపం కావాల్సింది,
అది వరం అయింది.
వరం అయింది,
బ్యాగులు కూడా వరం అయింది,
బ్యాగులు కూడా వరం అయింది. అందుకని ఏం జరిగిందంటే ఆయన ఫస్ట్ ఆల్ ఇచ్చినప్పుడు తాగుబోతుగా మనం ఏం చేయాలనుకున్నాం, సరే మనకు ఒక లోపం ఉంది కదా నాజల్లు, దాన్ని ఎలివేట్ చేద్దాం. మామూలుగా తాగలేదనుకోండి, ఏంట్రా ఏం చేస్తున్నావు అంటాం, తాగాననుకోండి ఏంట్రా ఏం చేస్తున్నావు అనేటప్పటికీ ఆ స్వీట్నెస్ అందింది
అది
ఆడియన్స్, అది వరం జరిగిందంతే.
శబ్దంలో మార్పు వచ్చేసింది,
అదొక అదృష్టం
భగవంతుడి
జరిగింది తప్ప. దాంతో ఇంకా ఈ నత్తి పెట్టవలసిన స్టామరింగ్ పెట్టవలసిన అవసరం లేకుండా పోయింది.
జనరల్గా స్టామరింగ్ అలవాటు పడ్డారు,
అలవాటు పడ్డారు.
తాగుబోతు
దానికంటే ఎక్కువ నచ్చింది.
అవును,
నచ్చి ఏంట్రా అన్నాడు, ఏంట్రా అనేటప్పటికీ తాకుండానే దాంట్లో కిక్కు కనపడిపోయింది.
అవును,
అది జస్ట్ దైవం ఇచ్చినటువంటి వరం. అది
మీకు బాగా అంటే మీరు వేసిన తాగుబోతు క్యారెక్టర్ని 200 పైన కదా ఫస్ట్ మీలో ఈ తాగుబోతు క్యారెక్టర్ గల నైపుణ్యం ఉందని గుర్తించింది ఎవరు? అసలు
రవిరాజ్ చెప్పింది.
ఆయన ఎట్లా?
ఆయన ఫస్ట్ పిక్చర్ రుక్మిణిలో వేషం ఇచ్చాడు. ఆ రుక్మిణిలో ఇచ్చిన వేషం నాగబాబు పక్కనే ఒక తాగుబోతు వేషం ఇచ్చాడు. ఇస్తే నేను ఏమన్నా చేయగలనా, చేయగలరండి, మీరు జనరల్గా డ్రింక్ చేసినప్పుడు 4-5 సార్లు నన్ను చూసారా?
ఓకే,
డ్రింక్ చేసిన తర్వాత ఒక చిన్న రేంజ్కి వెళ్ళిన తర్వాత ఈ వాయిస్ వచ్చేసేది
మీకు,
అలానే సార్ చెప్తారు ఎలా ఎలా ఏదో ఒక చిన్న ఆ నెగ్లిజెన్స్తో కూడినటువంటి ఒరిజినల్ తాగుబోతులకు వచ్చేదే.
కానీ తాగుబోతులకి ఏం మాట ముద్దగా వస్తుంది,
ముద్దగా వచ్చి మఫ్ అయిపోతారు. నాకు ఆ స్థితి రాదు, ఆ స్థితి రాదు. బట్ ఆ టెంపరేచర్ పెరిగే కొద్దీ ఈ నాజలు వస్తుంది,
నాజలు వచ్చి వాయిస్లో బేస్ వస్తుంది,
బేస్ వస్తుంది. అది చూసాడు ఆయన, అది చూసి మీరు తాగుతారు కదా, తాగినప్పుడు మాట్లాడతారు కదా, అలా చేయండి అన్నారు. చేశా, అద్భుతంగా పండేది, మామూలుగా పండడం. దాంట్లో హీరోయిన్ వచ్చి, నారాయణ పెద్దోడు నువ్వు, నాగబాబుతో తాగించేస్తున్నావు, బుద్ధి ఉందా అని కడితే, అమ్మా ఆయన సైజు ముందున వయసు ఎంతమ్మా అట్లాగా చిన్న స్వీట్నెస్ దీంట్లో చోటు చేసుకుంది, చోటు చేసుకుని తెలుస్తుంది అనమాట.
కానీ విచిత్రం ఏంటంటే మైనస్ కావాల్సిన అన్ని కూడా మీ ప్లస్,
ప్లస్
తాగుబోతుగా అంటే తాగటం అనే అలవాటు ఉండటం కూడా మీకు కలిసి వచ్చింది.
కలిసి వచ్చింది సార్,
అది మామూలుగా అయితే కలిసి రాదు.
కలిసి
అయ్యే వాడు తాగుతూ ఉంటాడు ఇక టైంకి రాడు ఏదో ఇట్లా అనుకుంటారు కదా, అంటే ఒక ఇండిసిప్లైన్. కానీ
జీవితంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనేది టాపిక్ కాబట్టి అండి, ఓపెన్ మ్యాటర్ ఒకటి చెప్తాను. నా అసమర్థత అది, నాకు తాగుడు ఒక ఫ్రెండ్ అలవాటు చేశాడు, అది నిజంగా బ్యాడ్, ఒక టైప్ ఆఫ్ ప్రవర్తన ప్రవోక్ చేసి.
ఇప్పుడు లెక్చరర్గా ఉన్నప్పటి నుంచే,
లెక్చరర్గా ఉన్నప్పుడు అది చిన్న బ్యాడ్ టెండెన్సీ వస్తుంది జనరల్గా, అలాంటిదే వస్తుందేమో అప్పుడు నాకు కూడా. కానీ ఈ లెక్చరర్ అనే టీచర్గా చేసామండి, టీచర్గా చేస్తే అది రిజైన్ చేసేసి లెక్చరర్ అవ్వాలని, కాలేజీలో జీతాలు లేకపోయినా నేను ఎవరి మాట వినకుండా రిజైన్ చేసేసి లెక్చరర్ అయ్యా. ఆ డెసిషన్ నేను తాగుళ్ళు తీసుకున్నాను.
ఓకే, తాగినప్పుడు?
ఎస్, లేకపోతే ధైర్యం సరిపోదు.
సరిపోదు, కరెక్ట్,
ఎవరు చేయలేరు. 10,000 జీతాన్ని విడిచిపెట్టి 250 రూపాయల జీతానికి లెక్చరర్ అవ్వాలి
అనిపించుకోవడానికి
కాదు,
ఆ పదం అనిపించుకోవడం
అనిపించుకోవడం కోసం నేను వెళ్ళిపోయాను. తర్వాత అక్కడ సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత సినిమా ఫీల్డ్కి రావాలి, అది కూడా దాంట్లో నేను డిసైడ్ చేసుకున్నాను. అది కూడా లెక్చరర్ ఉద్యోగం వదిలేసి ఏమి పని పాట లేకుండా కథలు రాద్దామని వచ్చేసి చెన్నై రోడ్లలో తిరిగేయటం నేను పెట్టి నెత్తి మీద పెట్టుకుని ట్రైన్లో వెళ్ళిన ఆ రోజులు కూడా ఉన్నాయి. అంత కష్టాలు పడ్డాను.
మరి మీరు
అదంతా కూడా నువ్వు ఇలా కష్టపడగలవు, కష్టపడు అని నాకు హెల్ప్ చేసింది తాగుడి.
కరెక్టే, మీరు పెట్టి నెత్తిని పెట్టుకుని వెళ్ళారంటే జేబులో డబ్బులు ఉండవు,
డబ్బులు చాలా తక్కువ
తక్కువ
అక్కడ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యి ఉండేవాడు.
మరి మందుకు వాళ్ళు ఇచ్చేవాళ్ళ
మందుకి ఎలాగో ఒకలాగా పూజ చేసేవాడిని.
ఆ టాలెంట్ వచ్చేసింది,
ఆ టాలెంట్ వచ్చేసింది. అంటే ఫుడ్ లేనంత పేదరికం కాదు.
ఓకే,
మామూలుగా మన లాంఛనాలన్నీ అంటే లగ్జరీ అనేది లేదు కానీ అలవట్లేదు.
సో మొత్తానికి ఈవినింగ్ అయ్యేటప్పటికి మాత్రం మందుకి ఎట్టా కూడా సంపాదించుకునేవాళ్ళు
అప్పుడు ఉండే,
అప్పుడు
అప్పుడు ఉండే స్నేహితులు ఉండేవారు. స్నేహితులకి నాకు ఇష్టం తెలిసి వాళ్ళు నాకు మందు ఇప్పించేవారు.
సో ప్రతిరోజు
ప్రతిరోజు
అట్లా ఎన్ని సంవత్సరాలు గడిపారు?
అంటే 4-5 సార్లు మానేశానండి
మధ్యలో మందు.
4-5 సార్లు ఒక్కొక్క సంవత్సరం కానీ 6 నెలలు కానీ మానేయటం అయ్యి చేసేవాడిని. తర్వాత మానేసిన తర్వాత అనిపించింది మానడం అనవసరం అండి.
అది ఇప్పుడు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? మళ్ళీ మందు కొట్టే
మళ్ళీ కొంతకాలం విరక్తి వచ్చి ఏంటి బోర్ కొడేస్తుంది లైఫ్. ఇప్పుడు సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత చాలాసార్లు 2-3 సార్లు మానేసి, చాలాసార్లు అంటే
అదే
మానేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే తాగినప్పుడు బాగుంది అనిపించింది. సో ఆ ఎంజాయ్మెంట్ పోగొట్టుకుని పెద్ద సాధించేది ఏం లేదు. ఒకటి, ఎప్పుడు మానేయాలంటే తాగేసి మనం చెడు పనులు చేసినా, ఎవరికన్నా అపకారం చేసినా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా
పరిధి దాటి ప్రవర్తించింది,
అది పరిధి దాటి ప్రవర్తన ఎప్పుడు చేయాల. నేను ఒకవేళ అట్లా తాగినప్పటికీ కూడా నా ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకుని నేను వాళ్ళకి డబ్బులు పెట్టి లెక్కరిప్పించి సబ్జెక్టులు చెప్పేవాడిని, సినిమా కథలే చెప్పేవాడిని. నేను నాకు ఎలా పనికొచ్చిందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మేము ఒక బెల్ట్ షాప్లో తాగేవాడు, బార్కి వెళ్ళే అంత డబ్బు ఉండేది కాదు. ఈ బెల్ట్ షాప్లో నాతో పనిచేసే స్వామి అని అతను అతను అటెండర్, నేను లెక్చరర్. అతను తీసుకెళ్లేవాడిని ఎందుకంటే అతనికి మంచి నాలెడ్జ్ ఉంది.
ఓకే,
సో అతను కూర్చోబెట్టి ఒక క్వార్టర్ ఇప్పించడం, నేను కట్ చెప్పడం, అతనేమో బాగుందో లేదో నిష్కర్షగా చెప్పేవాడు. ఎక్కువ శాతం బాగుండి. ఇలా బాగుంటున్న రోజుల్లో ఈ పక్కనే రేడియో షాప్ ఉంది, ఈ తడికి ఒకటే వెళ్ళడం. ఆ రేడియో షాప్ అతను రేడియో సౌండ్ రాకుండా నేను కథ చెప్పినంతసేపు అది కట్టేసి తర్వాత పని చేసుకునేవాడు. ఇలా ఒక 1-2 సంవత్సరాలు అయిన తర్వాత ఒకసారి రేపు శనివారం, ప్రతి శనివారం చెన్నై వెళ్ళిపోయేవాడిని కథ చెప్పేటకి, సర్కారు ఎక్కడం చెన్నైలో దిగటం,
ఎవరో సినిమా ప్రొడ్యూసర్ కథ చెబుదాం,
ఎవరో డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్కి అందరికీ చెప్పాను, తాతనేని రామారావు గారికి, రాఘవ గారికి, తాత మనవడు రాఘవ గారు, ఇలా చాలా మందిని కలిశాను. అది అది ఎప్పుడు మానలా నేను,
అది కంటిన్యూ చేశారు,
ఎప్పుడు కంటిన్యూ, దానికోసమే తాగేవాడిని. సరే వీడి కథలు చెప్పడం, వీడు వినడం. ఆ ప్రక్క రేడియో మెకానిక్ ఒకసారి నేను అన్నా, ఇవాళ రేపు శనివారం వాళ్ళ డబ్బులు లేవురా, అట్లీస్ట్ 200-300 అన్న కావాలి
చెన్నై వెళ్ళడానికి,
చెన్నై వెళ్ళటానికి, చెన్నై ఒక రాత్రి వెళ్ళడం, ఆదివారం కాదు చెప్పడం, ఆదివారం రాత్రి అక్కడ ఎక్కేయటం, సోమవారం కాలేజీలో ఉంటాం, ఇదే నా వర్క్.
ఓకే
సరే వెళ్ళాలని లేవు రా డబ్బులు అన్న అనేది, సర్లే ఎక్కడో చోట చూద్దాంలేండి, లేకపోతే ఈ వారం మానేద్దురుగా అన్నాడు. చి మానకూడరా, అంతే మళ్ళీ వారం రోజుల దాకా వెళ్ళాం, ఎలా ఆలోచిస్తున్నా. ఆయన వచ్చాడు
మెకానిక్,
వచ్చి 300 రూపాయలు ఇచ్చి, మరి వెళ్ళరండి ఎంఎస్ గారు, వచ్చిన తర్వాత ఉన్నప్పుడు ఇద్దరు కానీ మీరు. అతనికి అలా నచ్చిందంటే
సో
డెఫినెట్గా నేను
క్లిక్ అవుతాను,
సక్సెస్ అవుతాననే ఒక కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఇది నన్ను కీప్ చేసేదన్నమాట. అంచేత ఏంటంటే ఇప్పుడు ఒకటండి, గంజాయి ఉంది, లేకపోతే టొబాకో పొగాకు ఉంది, అది తాగితే లంగ్స్ పట్టేస్తారు, చచ్చిపోతారు, డేంజర్. బట్ పొగాకు పెంచడం కోసం ప్రభుత్వం రైతులకి డబ్బులు ఇస్తుంది, పొగాకు చేలు పండించమంటుంది.
అవును,
సో ఇక్కడే కాంట్రాస్ట్ ఉంది.
అవును,
మనం సరిగ్గా ఆలోచిస్తే
అవును
మన మీద ఆధారపడి ఉంటుంది.
అవును,
వాళ్ళు పండించుకుంటారు, నువ్వు తాగటం మానే
అంతే,
అంతే కదా,
అంతే అంతే.
వాళ్ళు తయారు చేసుకుంటారు, నువ్వు తాగటం మానే, నీకు బాగుంది నువ్వు తాగు,
ఇతరులని మాత్రం
డిస్టర్బ్ చేయదు.
డిస్టర్బ్
చేస్తే తప్పని పనిష్మెంట్ నువ్వు అక్కడే పొందుతావు. సో నేను ఇంద్రుడు సురాపానం చేసి ఇన్స్పైర్ అయినట్టుగా నేను సురాపానంతో ఎదిగాను తప్ప
నష్టపోలా,
నష్టపోలా.
కానీ ఇప్పుడు ఈ సంగతి తెలిసి ఇంకా చాలామంది తయారవుతారేమో.
మరి అందుకనే నేను ఇది మాట్లాడితే ఎక్కువ మంది ఇన్స్పైర్ అయ్యి, నాకంటూ ఒక ఫ్యాన్ బెల్ట్ ఉంది,
అవును,
వాళ్ళలో కొంతమంది మనం తాగడం కోసం మంచి మార్గం చూపెట్టాడరా,
మంచి మంచి నిర్ణయాలు
నిర్ణయాలు తీసుకోవచ్చురా అని చెప్పేసి వెళ్ళొచ్చు. బట్ అక్కడ నాలెడ్జ్ యొక్క శాతం ఉంటుంది.
అవును,
నువ్వు అమాయకుడు అయితే ఏ అమాయకత్వాన్ని ఎక్కువ ప్రోవోక్ చేస్తాయి.
ఒరిజినల్ టాలెంట్ ఉంటే,
ఒరిజినల్ టాలెంట్ నీచత్వం అనుకోండి, నీచత్వాన్ని ప్రోవోక్ చేస్తాయి.
కరెక్ట్, నేరమనస్తత్వం అయితే దాన్ని ప్రోవోక్
చేస్తే దాంట్లో తెలివితేటలు ఎలా చూపెట్టాలని.
అవును,
దొంగ అనుకో ఎవడికి దొరకకుండా దొంగతనం ఎలా చేయాలో నేర్పుద్ది.
అవును,
అని చేత ఏంటంటే ఒరిజినల్గా నీలో ఒక సంస్కారం ఉండాలి.
రైటర్ ఉన్నాడు కనుక దాన్ని పెంచింది,
పెంచిందండి, అది నా అభిప్రాయం.
సో మీరు వేసిన 200 తాగుబోతు క్యారెక్టర్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ డైలాగులు ఒక 2-3 చెప్పండి.
ఈ రుక్మిణి సినిమాలో ఒకటండి, మానాన పెళ్లిలో. మానాన పెళ్లిలో నాకు మిక్సింగ్ ప్రాబ్లం, క్వార్టర్ జేబులో పెట్టుకెళ్తాను, వాటర్ దొరకదు,
వాటర్ ఉండదు.
ఒక హాస్పిటల్లోకి వెళ్తాను మా కూతురు దగ్గరికి. హాస్పిటల్లోకి వెళ్ళేప్పటికీ ఒక నర్స్ ఎదురు వస్తుంది. నర్స్ని అడుగుతాను, అమ్మ వాటర్ ఉందా అంట. లేదా అలవా సిస్టర్, వాటర్ ఉందా? అదలవరా, తాగుతున్నాం తెలిసిపోతుంది అప్పటికే ఫేస్లో వాళ్ళకి. అలవా అని వెళ్ళిపోతుంది. వాటర్ ఉందా అని అడిగితే అలా తిట్టింది ఏంటి, సిస్టర్ అన్నాను కదా,
అది
అనమాట. ఎలా వీడికి సెల్ఫ్ అట్రిబ్యూషన్, లేకపోతే వీడు ప్రేమించేస్తుంది
అది కదా,
వీడి సిస్టర్ అని తిడితే అది దానికి ఎందుకు కోపం. ఇలాగ వీడికి సెల్ఫ్ అట్రిబ్యూషన్ చేసుకుంటే వెళ్ళేప్పటికి ఒక బెడ్ మీద ఒక పేషెంట్ ఉంటాడు, 400 సీన్ అది.
ఓకే,
ఒకే షాట్, అద్భుతమైన షాట్, నా భవిష్యత్తును నిర్ణయించినటువంటి సీన్ అనమాట అండి. మా నాన్న పెళ్ళిలేదు,
దాంతో పాపులర్ అయ్యింది,
దాంతో పాపులర్. దానికి నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చినప్పుడు ఎవరో ఒక ఆయన, ఒక మేధావి విమర్శించాడు,
తాగుబోతు క్యారెక్టర్కి నంది అవార్డు ఏంటి,
తాగుబోతు క్యారెక్టర్కి నంది అవార్డు ఏంటి, కోర్టుకి వెళ్తే వెనక్కి తీసేసుకుంటుంది అని అంటే నేను అన్నా, పర్వాలేదండి కోర్టుకి వెళ్ళండి, ఇంకొంచెం పాపులర్ అవుతాను నేను. ఒకటి, నందులు ఎవరెవరికి ఇస్తారు, నేనే వాదించుకుంటానండి, నందులు ఎవరెవరికి ఇస్తారు, బెస్ట్ హీరో, బెస్ట్ విలన్. బెస్ట్ విలన్ ఏం చేస్తాడు, చలివేంద్రాలు కట్టి మంచినీరు పోస్తున్నాడు అందరికని వీడు,
అంతేగా చంపడాలేగా
వీడు, ఆడంబరంగం చేయడం, గృహదహనం చేయడం,
తెలుగు
హ్యూమన్ బాడీ మరమ్మతులు చేయడం,
అవును,
గురి చేయడం, చంపేయడం తప్ప వీడేం చేస్తాడని అడిగా. దేర్ ఈజ్ ఎ లాక్ కదా.
అవును,
ఇప్పుడు ఒక విలన్ వేషం వేసాడు,
అవును, అంతేగాని అసలు బయట కూడా ఆ పని చేయట్లేదు.
బయటే ఆ పని ఎందుకు చేస్తాడు,
అవును,
చేస్తే బయట సివిల్ ఎలా ఉంది,
అవును,
పోలీస్ ఎలా ఉంది, ప్రపంచం ఎలా ఉంది, అదే జరుగుద్ది అడిగి.
అంతే,
వాడు అట్లాంటి వేషాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపెట్టగలిగాడు అనే ప్రతిభ వాడిలో ఉన్నదానికి మనం ఇస్తున్నాం.
అంతే, ఇంకో డైలాగ్ ఏంటి నెక్స్ట్ తర్వాత బెస్ట్ మీకు?
ఆ తర్వాత రుక్మిణిలో చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. రుక్మిణిలో నాగబాబు కష్టం, నేను అతని మోచేతి కింద కారే కళ్ళు తాగి బతికే ఒక తాగుబోతున్నాను అనమాట, బుడింగ్ నారాయణ నా పేరు. సరే, ఆయన నేను ఒక చెరువు గట్టినతో ఒక డైలాగ్ ఉంటుంది. బొంబాయిలో ప్రియురాలు ఉంటుంది ఆయన హీరోయిన్, లేకపోతే ఇంకొక అబ్బాయి, అక్కడికి వెళ్ళాలి నాగబాబు, ఒరే బుడింగి అంటాడు సార్ అంట, నీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ కదా అంట, యా ఇంగ్లీష్, వీడు కొన్ని పదాలు
నేర్చుకుంటారు,
కొంతమంది పడుతుంటారండి చిన్నప్పుడు, 5 ఎంత దాకా చదువుతారు, చదివి బుల్బుల్ ఇంగ్లీష్ పదాలు
పెట్టుకుంటాడు.
ఆ సివిల్ క్యారెక్టర్స్ నేను ఎక్కువ పరిశీలిస్తా, అందువల్ల మనకి మనాటనే రాకపోవడం కాదు. సరే, ఒరే బొంబాయి ఇక్కడికి ఎంత దూరం రా అంటాడు, అనగానే పెద్ద నవ్వు నవ్వుతాను, బొంబాయి ఎంత దూరం తెలవదా మీకు, తెలియదురా నాకంటే, బొంబాయి నుంచి మన ఊరు ఎంత దూరమో మన ఊరు నుంచి బొంబాయి అంతే దూరం. కొట్టి చీరలో పడతా, పైకి లేస్తా. చెప్తే ఇందు మూలంగా నీకు తెలిసింది ఏంట్రా అంటాడు. అంటే మీలాంటి వారి దగ్గర జోకులు వేయరాదు అంటాడు. కాదు అంటే మరి అంటే ఆయన అంటాడు, నేను నిన్ను తన్నినా నువ్వు నాతో తన్నించుకున్నా ఒక్కటే అంటాడు. అవునా అంటాడు. కొన్ని వందల సీన్లు చేస్తారండి.
ఇప్పుడు జనరల్గా చాలామంది కమెడియన్స్ విషయంలో డైలాగులు ఎక్కువ పాపులర్ అవుతూ ఉంటాయి. వాళ్ళ నటన ఓకే, కానీ ఆ డైలాగ్ మాడ్యులేషన్ తోటి నవ్వు తెప్పించాలి అంతే కదా. అంతకంటే ఇంకా పెద్ద భారీగా ఏముండదు అక్కడ.
ఏముండదు అంటే ఆంగికం అంటే ఏంటంటే
మెయిన్, అది
మీరు అభినయం ఇస్తాం కదా, ఆ కొంచెం బాడీ ఆ జర్క్ అది చేయటం. ఇప్పుడు మనకి ర్యాలింగ్ ఉన్నారు, బాడీ లాంగ్వేజ్ తక్కువ,
కదలదో
డైలాగ్ మాడ్యులేషన్.
ఎస్,
రాజుబాబు గారు ఉన్నారు, రాజుబాబు గారు ఇది బాడీ లాంగ్వేజ్
విపరీతంగా తిప్పుతుంటాడు, బాడీ
తిప్పుతుంటాడు తిప్పుతుంటాడు అటుపడతాడు, అదొక యాక్టివ్నెస్.
అవును,
దాంట్లో కూడా ఒక చైతన్యం ఉంటుంది. వేరే రావుగోపాలరావు గారు ఉన్నారు, ఆయన డైలాగ్ మాడ్యులేషన్ బాడీ లాంగ్వేజ్ చాలా తక్కువ ఉంటుంది.
అవును,
బట్ హీఈస్ ఆల్సో పాపులర్ బికాస్ ఆ డైలాగ్ ఆ సరస్వతి పవర్తోటే ఆయన. ఇప్పుడు ఇక్కడ ఏం లేదండి, మనకి ఆడియో వీడియో
అంతే.
కొందరిది వీడియో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, కొందరిది ఆడియో ఎక్స్ట్రాడినరీ.
ఎగ్జాక్ట్లీ. మీ విషయం వచ్చినప్పటికీ
బోత్ ఆర్ సేమ్. నాకు చెప్పానుగా మనకి ఇది పనికి వచ్చిందని.
అది పనికి వచ్చింది,
ఈ ముక్కు వంకర పనికి వచ్చింది, అండ్
మందుకు పనికి వచ్చింది.
నాకు బాడీ లాంగ్వేజ్ నేను ఎప్పుడు బయట కూడా చైతన్యంగా ఉంటాను.
అంటే జనరల్గా చాలామంది కమెడియన్స్ మన దగ్గర, మన తెలుగు ఇండస్ట్రీలో రైటర్లు ప్రారంభంలో,
అవును,
తర్వాత కమెడియన్స్గా మారారు.
మారారు
అంతే కదా. ఇప్పుడు ఈ సినిమాల్లో కూడా మీ డైలాగులు మీరే రాసుకుంటారా లేకపోతే ఎవరు రాస్తారా?
చాలామంది రచయితలు రాస్తారు, డైరెక్టర్లు వాళ్ళ అభిరుచి ప్రకారం.
కానీ మీకేదన్నా ఇంకా
ఏంటంటే నాకు అవకాశం ఇస్తారు.
అదే అంటున్నా,
నేను సీన్లోకి వెళ్ళేప్పటికీ ఎంఎస్ గారు చూడండి ఆ సీన్ చూడండి చూసి మీకు ఇంకేమన్నా కొంచెం
బెటర్మెంట్ ఏమైనా ఉంటే
మీకు ఏదన్నా ఆలోచన ఇస్తే దాన్ని పెట్టండి అని మాత్రం
అలా ఏమైనా చేశారా?
ఇన్వైట్ చేస్తారు.
అదే ఏమైనా చేశారా అట్లాంటి సందర్భంలో?
అలా సీన్స్ మార్చేయడం ఏం జరగదు, కానీ
సీన్స్ కాదు డైలాగ్,
డైలాగ్స్ కొంచెం బెటర్మెంట్ చేయటం జరిగిందండి.
ఏదేది అది బాగా అట్లా చేసి హిట్ అయింది?
అలా హిట్ అయిన డైలాగ్స్ అంటే కొన్ని మా నాన్నక పెళ్ళిలో కొన్ని నేనే రాశానండి, రుక్మిణిలో నేనే రాశాను. చాలా డైలాగ్స్ ఎక్కువ నా కాంట్రిబ్యూషన్ ఉంది.
ఓకే,
ఇంకా చాలా చిన్న సినిమాల్లో ఉంది.
అందుకని ఒకటి మర్చుకోకటి ఏమైనా గుర్తుకుందా?
కృష్ణభగవాన్ అని ఒక ఆర్టిస్ట్.
అవును, ఆయన ఆయన తాగుబోతు క్యారెక్టర్లు ఎక్కువ,
తాగుబోతు క్యారెక్టర్లు తక్కువే కానీ స్పాంటనిటీ ఎక్కువ అండి, డైలాగ్ స్పాంటనిటీ.
ఓకే,
ఆయన డైలాగు ఆర్టిస్ట్ రావు గోపాలరావు లాగా. ఆయన ఏంటంటే కబడ్డీ కబడ్డీ అనే సినిమా, దాంట్లో నేను ఒక కోచ్, అప్పులోడక దొరకకుండా నూతిలో కూర్చొని తాగుతుంటాను. అది నేనే కంపోజ్ చేశాను క్యారెక్టర్ని.
ఓకే,
అంటే గోడ మీద ఎక్కి తాగడం, చెట్టు మీద ఎక్కి తాగడం, అటుకు మీద తాగడం కామన్, అది అలా కాదు. నాకు వాటర్ డెఫిషియన్సీ, వాటర్ రిక్వైర్మెంట్.
అవును,
వాటర్ కావాలి
దాంట్లో మిక్సింగ్కి.
మిక్సింగ్ మిక్సింగ్కి వాటర్కి మళ్ళీ మెటీరియల్ పట్టుకుని ఎక్కడన్నా దాక్కోవటం ఇదంతా, ఇది వాటర్ అక్కడ ఉంటుంది నూతిలో ఎవడ
ఎదగడం
చెప్పేసి క్యారెక్టర్ మోల్డింగ్ నేనే చేసి నిత్యం వేసుకుని దిగిపోయి ఆ లాస్ట్ మినిట్ మీద కూర్చుని దాంట్లో నిండు నిండు. సరే, నన్ను కోచింగ్ ఇమ్మని అడగడానికి కృష్ణ భగవాన్ జగపతి బాబు వస్తారు. అక్కడ స్క్రిప్ట్ లో ఉన్న డైలాగ్ ఏంటంటే, నేను వచ్చి ఇవ్వలేనప్పుడు మీకు నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అని మా అమ్మాయిని చూపెడతా, అదిగో ఒక్కగానొక్క కూతురు దాన్ని పెళ్లి చేయాలి తల్లి లేని పిల్ల అన్న, అలా ఎలా పుట్టిందండి బాబు అంటే, తల్లి మరణించిన పిల్ల అని తప్ప
తల్లి
లేకుండా పుట్టిందని అతను అర్థం తీసుకుని అలా ఎలా పుట్టిందండి బాబు అన్నాడు. అప్పుడు అన్నాను నేను, మంచి టైమింగ్ ఉందండి మీలో, దానికి ఇంకా రికార్డ్ లేదు నా దగ్గర,
అంతే ఇంకేముంది మళ్ళీ అయితే నూతిలో దిగాలి మళ్ళీ తాగడానికి. ఏమంటున్నాను మీరు ఇప్పుడు రైటర్గా అడుగు పెట్టారు కానీ అవకాశాలు రాలా క్యారెక్టర్
రైటర్గా? ఒక 8 సినిమాలు రాశా, ప్రయత్నం అని శారద గారితో ఒకటి, పేకాట పాపారావు అని రాజేంద్ర ప్రసాద్ గారితో, అలెగ్జాండర్ అని సుమన్ గారితో, ప్రతిష్ట అదిరిందుగురు అని కృష్ణ గారితో, హలో నీకు నాకు పెళ్ళి అంటా అని అలీ గారితో, ఓకే నేను సినిమాలు రాశాను ఇంకా మెల్లమెల్లగా పైకి వస్తున్నాను అని అనుకుంటున్న దశలో పిడిశెట్టి రవిరాజా గారు నన్ను ఆర్టిస్ట్ని చేశారు. ఈవీవి సత్యనారాయణ గారు నన్ను పెంచి పోషించారు ఆర్టిస్ట్గా. దాంతో నేను పర్మనెంట్ ఆర్టిస్ట్ అవ్వాల్సి వచ్చింది అనమాట అండి.
రైటర్ పాత్ర నుంచి కమెడియన్ పాత్ర,
రైటర్ దగ్గర నుంచి కమెడియన్. నేను అసలు వాల్ పోస్టర్ మీద రైటర్ బొమ్మ ఏం చేసేదాకా రాసేయాలని తిరుగుతుండేవాడిని.
అబ్బో,
ఎందుకంటే అప్పుడు నేను భావించింది ఏంటంటే ఒక సినిమా బాగుంది బాగోలేదంటాకి హీరో కారణం కావట్లేదు. ఒక హీరో కారణం అని అనుకుంటే థియరిటికల్గా అన్ని సినిమాలు ఆడాలి.
అవును,
మరి కొన్ని ఆడుతున్నాయి, కొన్ని ఆడుతున్నాయి.
అదే హీరో సినిమాలు కొన్ని పోతాయి,
కొన్ని పోతాయి. సో ఏది కారణం అని ఆలోచిస్తే కథ కారణం అని తెలిసిపోయింది.
బేసిక్గా అది,
బేసిక్గా మరి బేసిక్గా కథ కారణం అయినప్పుడు సినిమా మొదలైన తర్వాత అతను వదిలేస్తున్నారు ఏంటి అనేటటువంటి బాధ ఉండేది.
సో కథ రాసిన ఎక్కడో వెనక
రాసిన బొమ్మను వేయాలి. అప్పుడు అక్కడ తమిళనాడులో తిరిగేవాడు కదా, ఆ ఇళయరాజా గారి బొమ్మ వేసేవారు
మ్యూజిక్ డైరెక్టర్.
ఒక మ్యూజిక్ డైరెక్టర్ బొమ్మ వేస్తున్నప్పుడు ఒక రైటర్ బొమ్మ ఎందుకు వేయరు? అప్పటిదాకా అంత గొప్ప కథలు రాసేయాలని పెద్ద కోరిక, అలా తిరుగుతుండేవాడు. మనకి రాసి పెట్టుండదు ఇది
కానీ. అంటే ప్రారంభ దశలో అందరూ కూడా చాలా మంది కష్టపడతారు కదా, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదని?
నేను చాలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను సార్. ప్రయాణాలు ఒక ఎక్స్పీరియన్స్. ప్రయాణాల్లో జరిగినటువంటి కొన్ని చెప్తారు, అవి వినోదంగానే ఉంటాయి. ఒకసారి సర్కారీకి వెళ్తున్నా, నా పక్కనే ఒక పంతులు కూర్చున్నాడు. పంతులు గారు, పంతులు గారు అంటే అతను టీచర్ అని కాదు, ఒక బ్రాహ్మణ వ్యక్తి.
ఓకే,
తమ్ముడు ఆ పుస్తకం అలాగే ఇచ్చాడు. ఇగో తమ్ముడు అని 10 సార్లు సంబోధించాడు. సంబోధించాక కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను అప్పర్ బెర్త్కి పడుకున్నాను. ఒక 7 టికెట్లు తీసుకోకుండా వస్తున్నారు దీంట్లో. వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, టికెట్లు తీయలేదు ఎలా రా బెదవాళ్ళ అంటే, బయటికి వెళ్ళి ఎప్పుడే పట్టుకుంటాడు కదా ఎలా తెస్తారా అలా మాట్లాడుకున్నాను. ఎవరికి ఇతను ఒంగోలు స్టేషన్ మాస్టర్ నా బాబాయ్ అండి, నేను పట్టుకొస్తాను, నేను కూడా తీసుకోలేదు టికెట్, 700 అంతో క్యాష్ ఇచ్చారు వాడికి. వాడు దిగి
వెళ్ళిపోయాడు.
వాడు మాస్టర్ వాడు మానవ కాదు, నేను వీడి తమ్ముడిని కాదు. ఆడు దిగి వెళ్తూ వెళ్తూ నాకు లింక్ ఎట్టాడు, మా తమ్ముడు జాగ్రత్తగా చూసుకోండి. ఐటీఐలో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాను చెన్నై. అప్పుడు చెన్నై అనేవారు కాదు, మద్రాసు.
మద్రాసు కానీ మీరు ఐటీఐలో జాయిన్ అయ్యడానికి వెళ్ళలేదు కదా అప్పుడు. నేను అనొచ్చు కదా అప్పుడు.
నేను
నిద్రపోయారా?
నేను పడుకున్నాను.
ఓకే, నిద్రపోయేసి
నేను నిద్రపోయిన తర్వాత వాడు లేకపోతే నాకు వినిపించాలా మా తమ్ముడు చూడండి అని ఎందుకు చెప్తాడు. అప్పుడు నేను నిద్రపోయాను, వెళ్ళిపోతుంది. ఇంకా గూడూరుకి దూరం, అదే నెల్లూరులోనే ఎక్కడో ఉంది, లేపారు. లేచా తెల్లవారుజాము. లేచేప్పటికీ మీ అన్నయ్య ఏడు అన్నారు. అన్నయ్య ఎవరన్నా? నిన్ను తమ్ముడు అన్నాడు వాడే అన్నాడు. వాడిని అన్నయ్య కాదన్న, అన్నయ్య కాకుండా నేను తమ్ముడు ఎలా అంటాడు అన్న. అది వాడిని అడిగి తెలుసుకోవాలి మీరు, అందరికీ తెలుసుంటే నేనేం చెప్తాను మీకు. నేను అప్పటికే ఈ యుగంధర్ డిటెక్టివ్లు, విశ్వప్రసాద్ వి, కొమ్మూరు సాంబశివరావు ఇవన్నీ పరువుగా చదివేస్తున్నా.
ఓకే,
మామూలుగా కాదు, ఆ చదివే సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని
ప్రేరణ.
ప్రేరణ అయ్యేప్పటికీ వీళ్ళు నాకు తెలుసు రైలుకి వచ్చి ఏమి ఉంటుందని, అది లాగొచ్చని, ఇలాంటి వాళ్ళు అలా ఖండించాలి, ఇవన్నీ చదివేస్తున్నా. వాళ్ళు నా సూట్ కేస్ తీసుకున్నారు, తీసుకోండి అన్న. అధవేశాలకు కాదు, కొట్టద్దు, కొడితే నేను చంపేస్తాను. ఎప్పుడు చంపుతాను, అలా చంపుతాను తెలియదు, చంపేస్తాను. పేక కొరికి చంపేస్తా. ఎందుకు కొడతారు మీరు నన్ను?
కొట్టారా?
అట్లా ఇలా అనకపోతే కొట్టేవారు.
ఓకే,
ఇలా అటాక్ చేశా.
ముందు ఎఫెన్స్ వెళ్ళారు.
ఎఫెన్స్, ఎఫెన్స్ అంటే నిజమైన ఎఫెన్స్. నన్ను కొట్టడం ఏంటని? నువ్వేవాడు, నేనేం తప్పు చేశాను? నువ్వేదో మోసపోయి నన్ను కొడితే ఎలాగా? అంత దృఢంగా ఉండేది అభిప్రాయం నాకు. అందుకని చెప్పేసి గట్టిగా అటాక్ చేసి ఇప్పుడు ఆగిపోయారు, లేకపోతే కొడతారు. స్టేషన్ వచ్చింది, రైలు ఆగకుండానే దిగిపోయి పరిగెత్తికి వెళ్ళిపోయి స్టేషన్ మాస్టర్ పట్టుకుని, 7 టికెట్లు లేకుండా వస్తున్నారండి, ఇదిగో నా టికెట్, నా సూట్ కేసు పట్టుకున్నారాడు, మీరు రండి అన్న. కూడా వచ్చాడు, వీడండి అదే అతను సూట్ కేసు ఇచ్చేయండి, మీరు అందరూ దిగండి. 7 దింపి మీ లగేజ్ తెచ్చుకోండి అన్నాడు. అందరం తెచ్చుకున్న తర్వాత పచ్చజెండా తీసి రైలు పోయాడు. నేను చెన్నై వెళ్ళిపోయాను. ఇట్లాంటి సంఘటనలు. ఒకసారి ఒకడు ఒక అమ్మాయి తగిలింది, అది కూడా సేమ్ తమ్ముడే, తమ్ముడు ఆ వీక్లీ అలాగే నా పక్కన ఒక మిలిటరీ వాడు ఎక్కాడు, వీడు అమ్మాయికి బీటేస్తున్నాడు. సో అమ్మాయి తమ్ముడిని నేను
బామ్మర్ది,
బామ్మర్దిని ముందు ప్రసన్నుని చేసుకుంటే అక్క ఈజీ.
అవును,
వాడేం చేశాడు, నాకు చక్కెర గీడారు ఇటువాళ్ళు ఇవన్నీ, నేనేమో తినలేను అనలేకపోతున్నా, వాడు ఎందుకు పెడుతున్నాడో తెలుస్తుంది మనకి.
అర్థమైందా?
అర్థమయ్యి కూడా తినేసా, అర్థమయ్యి కూడా మంత తప్పు కాదు కదా, వాడు ఏ అభిప్రాయంతో పెడుతున్నాడో నాకు తెలిసిన అభిప్రాయాన్నే నేను అది కాదు అనుకుని తినేసా, కాదు అని పక్కన పెట్టుకుంటే నా నేరం లేనట్టు.
అది మనసుకు సర్ది చెప్పుకున్నారు,
నా మనసుకి నువ్వు తప్పు చేయట్లేదు తినడం, వాడు ఎందుకు పెడుతున్నాడు, వాడు చెప్పలేదు కదా నీకు నీ అక్క కోసం పెడుతున్నానని, అదే అలాగే ఉంచేసి తిను అనే అభిప్రాయం నాకు. నేను ఒక లాజిక్ ఇచ్చుకుని ఒక 17 రూపాయలు ఎంత పెట్టేసాడండి, తినేసా. తినేస్తే ఇంకా బెదవాడు వస్తుంది, బెదవాళ్ళు అందరు దిగాలి. నేను అక్కడి నుంచి భీమవరం అనుకోండి, ఈ అమ్మాయి తెనాల్లో దిగిపోయింది, వీడు అమ్మాయి దిగితే వీడు వెళ్ళి రాడ్లు పట్టుకొని చూస్తున్నాడు, ఇలాగ అమ్మాయి వెళ్ళిపోతుంది అలాగా, ఇలా వెనక్కి తిరిగి చూస్తాడు నేను ఉన్నాను, తమ్ముడు ఉన్నాడు కాబట్టి వస్తుందని ఈ ఆశ, రైలు కదిలింది అక్క రాలేదు, తమ్ముడు ఉన్నాడు లోపల, నేను చూసా నాకు పరిస్థితి అర్థమైంది.
అది ముందు జరిగింది, ఇది తర్వాత, ఇది ముందా, ఇందాక ఇది రెండోదా, మరి అది వెంటనే ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి ఉంటుంది,
ఇది రెండోది. ఆ ఫ్లాష్ బ్యాక్ కాదు, అక్కడ తప్పు లేదు,
ఇక్కడ తిన్నారు,
అభిప్రాయం తెలిసి తెలియనట్టు నటించి తిన్నాను,
తిన్నారు, అదే అడ్డుపల్ తిన్నారు,
సంవాట్ గిల్టీ. సో ఈ విధంగా వీడు ఏం చేస్తాడో అని నాకు డౌట్. ఏం చేసినా ఏం చేయలేక లేకుండా ఉంది మన దగ్గర లాజిక్, నువ్వు ఎందుకు పెట్టేవరా నాకని మనం అటాక్ చేయొచ్చు, అది ఉంది సేఫ్ గార్డ్, కట్ చేస్తే అమ్మాయి వెళ్ళిపోయింది రావట్లా, వీడు వచ్చి పక్కన కూర్చున్నాడు, మీ అక్క కట్టేదండి అన్నాడు, మా అక్క ఎవరన్నా సేఫ్ అమ్మాయి మీ అక్క కదా అన్నాడు, కాదన్న మరి తమ్ముడు అందండి అన్న, మీరు ఆ అమ్మాయి అడిగి తెలుసుకోండి, మనకు ఒకటి ఉందాను
అవును
అని చెప్పేసి నేను చెప్పా. చెప్పేప్పటికి వీడు మీ అక్క కాదన్నమాట అన్నాడు,
కొంచెం
మార్గంలో అడిగేలా ఉన్నాడు వీడు, ఎందుకు తిన్నావని అని ఆలోచించ, అడగలా, వాడు గిల్టీ కదా,
అవును మీ అక్క వాడు ఆలోచన తప్పు
ఎలా అంటాడు అని చెప్పేసి అదొక గండం అలా గడిచింది. అలా రకరకాలు ఇట్లాంటివి ఆల్మోస్ట్ ట్రిప్కి ఒకటి లేదా రెండు ట్రిప్లకు ఒకటి చెప్పిన అనేక కష్టాలు పడ్డా. ఇంకా అక్కడ ఎవరో ఒక
చెన్నైలో
ఒక చిన్న సైజు ప్రొడ్యూసర్ తగిలాడు, తగిలి కాస్ట్ పోరాటం, నా కథలు వినేవాడు, ఆయన పేరు రంగారావు గారు ఏదో ఉండేది, అది తీసేరో లేదో కూడా తెలియదు, మొత్తానికి కథలు వినేవారు వాళ్ళు ప్రొడ్యూసర్ అని చెప్పుకోటానికి, అలాంటి వాళ్ళకి బలవుతుంటారు జనరల్గా, నేను అల్లగయ్యా, కథలు విన్నాడు 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 విని ఒకనాడు ఆయన చెప్పిన టైంకి వెళ్ళకపోయా, నువ్వు టైంకి ఎందుకు రాలేదన్నా, ఇలా లేట్ అయిందండి, సిటీ బస్సు దొరకలేదో ఏదో కాదు చెప్పా, అవకాశాలు పరిశ్రమ మాది, నేను తలుచుకుంటే నేను నాశనం చేసేస్తాను, నాకు అప్పటికి చాలామంది చెప్పారు ఆయన తీడయ్యా అనవసరంగా శ్రమ పడుతున్నావు, సరే నేను ఇంకా బ్రేక్ తీసేసా, అలాగే తినేవాడి దగ్గర ఇంకా మనం బతిమాలడం బాగుపడటం ఇదంతా వేస్ట్ టైం వేస్ట్ అని, నేను బాగుపడతానండి మీరు చెడిపోతారు ఏ అన్నాడు, మీ కాన్సన్ట్రేషన్ నా మీద ఉంటుందండి, మీరెక్కడ నాశనం చేసేస్తారో జాగ్రత్తగా ఉండాలని నేనే అవేర్గా ఉంటాను నేను, సో నేను పైకి వస్తాను మీరు పాడైపోతారు
అయిపోయా,
ఆ తర్వాత అట్లాగే అయిపోయాడు. అది జరుగుద్దండి, ఎందుకు జరుగుద్దంటే నీ టార్గెట్
అసలు ప్రియారిటీస్ మారిపోతాయి,
మారిపోతాయి
కరెక్ట్.
నేను రైటర్ అవ్వాలని వెళ్ళాను తప్ప నీకు విరోధం అవ్వాలని రాలేదు నేను, అయితే పోరాటం అనవసరం
ఇది పోతుంది,
ఇట్లా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఇంక నా వల్ల కావట్లా వచ్చేద్దాం అనుకున్నా, వచ్చేద్దాం అనుకున్న ఒక నైట్ ఒక బిర్యానీ పొట్టలను తీసుకుని పాండీ బజార్లో నాగార్జున హోటల్లో ఒక క్వార్టర్ కొనుక్కుని వెళ్ళి.
క్వార్టర్ సరిపోయేదా?
సరిపోయేదా? ఇప్పటికీ సరిపోతుంది.
అంతేనా? ఓకే, ఫిక్స్డ్.
ఫిక్స్డ్. వెళ్ళి నేను నా రూమ్లో తీసుకుని రేలంగి గారు అవుట్ హౌస్ నా ఇల్లు.
ఓకే,
ఇంతకీ ఆ వాసన పనికొచ్చింది. సరే కూర్చుని ఇంక వెళ్ళిపోదాం, పొద్దున్నే కోరమాండలకి వెళ్ళిపోయి ఎల్లుండి జాయిన్ అయిపోదాం కాలేజీలో. మంచి జాబు, ఆ జాబు కోసం ఎంతో మంది కష్టాలు పడతారు. అంత పవిత్రమైన జాబుని మంచి జాబు వదులుకోవటం ఎందుకు అని చెప్పేసి అనుకుని నేను ఆలోచించుకుని ఆలోచించుకున్నాను. కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, ఏడుపు. సరే అని ఒక పుస్తకం తీసుకున్నా, డైరీ. ఆ రాసిన కథలన్నీ చూశాను. చూసేప్పటికి నాకు ఫ్లాష్ వచ్చింది, నేను రచయితని, నేను రాస్తున్న కథలేంటి, హీరో కష్టాలు పడి 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 సాధించటం, నేను కథలు రాసేసేసి గొప్ప అవ్వాలనుకుని బేవర్స్ వాళ్ళకి వెళ్ళిపోవటం ఏంటి, ఈ ఇదే ట్రయల్స్ మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు కష్టపడకూడదు, నేను రాసిన హీరో కష్టపడిపోవాలా, నే పడకూడదా, నే పడకుండా పైకి వచ్చేసేయాలి ఊరికినే అని ఒక ఆలోచన వచ్చింది.
మందేశాక
వచ్చి ఒక సెంటెన్స్ రాసుకున్నా, ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నం విరమిస్తే మరణించినట్లే. అన్న నువ్వు ట్రై చేస్తూ చచ్చిపోయావు అనుకో, నువ్వు గెలిచినట్టే.
అంతేగా,
అవుదువేమో మరణించబోతే.
అవును,
కాబట్టి అయినట్టే, ప్రయత్నం విరమిస్తే మరణించినట్టే. నువ్వు ట్రయల్ ఆపేసావు అనుకో, యువర్ డెడ్ మ్యాన్
దట్స్ ఇట్
అని రాసుకుని రిజర్వేషన్ టికెట్ చింపేసి పక్కన పడేసి మళ్ళీ అక్కడే ఉండిపోయాను.
సో అక్కడి నుంచి నో లుక్ బ్యాక్, ఇక వెనక్కి తిరిగి చూడాలి.
ఇంకా వెనక్కి తిరిగి చూడాలి.
అసలు మామూలుగా మీకు భీమవరం కదా మీది?
భీమవరం. భీమవరం దగ్గర ఒక పల్లెటూరు, బట్ ప్రాపర్ భీమవరం లెక్క, చదువు జాబు అనే భీమవరం.
ఏం చదివారు మీరు?
నేను భాషాప్రవీణ చదివానండి.
ఓకే, తెలుగు.
తెలుగు భాషాప్రవీణ, సాంస్క్రిట్ కూడా ఉంటుంది దాంట్లో. కాళిదాసు నా స్పెషలైజేషన్.
ఓకే.
ఎస్, తర్వాత ఎంఏ చేశాను, తెలుగు ఎంఏ చేసి అంటే పిఓఎల్ అని ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ క్వాలిఫికేషన్, అదొకటి చేశాను. అవి చేసి లెక్చరర్ అయ్యాను.
అంటే మీ కుటుంబం వ్యవసాయ కుటుంబం?
వ్యవసాయ కుటుంబం
మొత్తం.
మేము ఏడుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు.
ఓ, పది మంది?
పది మంది. నేను ఒక్కనే బాగా చదువుకున్నా, మిగతా వాళ్ళు 5, 2, 3 అలా చదివారు. ఇప్పుడు బ్రదర్స్ అంతా మోటార్ ఫీల్డ్, లారీ డ్రైవర్స్గా ఉండి తర్వాత ఓనర్స్ అయ్యారు, కష్టపడి ఎవరి కాళ్ళు సంపాదించుకున్నారు. మిగిలిన వాళ్ళంతా చదువు తక్కువ. మా నాన్నగారు రైతు, నేను స్కూల్కి వెళ్తే వచ్చి లాగేసి కొట్టేసి పట్టుకుపోయి పొలంలో పడేసేవారు.
స్కూల్ వద్దని.
ఆయన ఎంత రిజిడ్ అంటే, గొప్ప వ్యక్తి, వ్యవసాయం ఇష్టం. నేను 4వ తరగతి చదివితే మా ఊరికి అన్నంగారు అబ్బాయిని నన్ను 5 చదవక్కర్లేకుండా 6లో వేశారు. మిగతా బాగా తెలివైనవాళ్ళు.
ఓకే,
ఫస్ట్ క్లాస్, ఎప్పుడు ఫస్ట్ మార్క్స్ మావే. వాడిని నన్ను తీసుకెళ్ళి, నిడమర్తి రామకృష్ణ అని వాడు ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాడు, సరే మమ్మల్ని తీసుకెళ్ళి వేశారు. వేస్తే ఎవడో మా నాన్న చెప్పాట, ఆ హెడ్మాస్టర్ చాలా ద్రోహం చేస్తున్నాడు మీ అబ్బాయికి, పునాది లేకుండా పైకి పంపేస్తున్నాడు. మా నాన్నగారు వెళ్ళి వాడిని ఆల్మోస్ట్ కొట్టినట్టున్నారు, కొట్టినంత పనిచేశారు. చేసి నా కొడుక్కి పునాది లేకుండా నువ్వు 5 చదవకుండా 6లో వేస్తావా, చెమడాలు వచ్చేస్తాను నా కొడక, నన్ను లాక్కెళ్ళి
మెలైజ్లో అంత అమాయకత్వం.
అంత అమాయకత్వం. చాలా నిజాయితీ పరుడు.
ఓకే,
చాలా గ్రేట్ మ్యాన్.
మీకు ఎంతమంది పిల్లలు?
నాకు ఇద్దరండి, పాప బాబు. పాప తెలుసు మీకు, ఇప్పుడు మా టీవీలో చేస్తాను, బై ప్రమోషన్ వెళ్ళింది.
అవును,
వెళ్ళింది. బాబునేమో బాబుని పెట్టి నేను కొడుకు అని సినిమా తీశా. కొడుకు సినిమా బాగానే ఉంది. వాడికి నాకు పేరు వచ్చింది, కానీ నాకు కమర్షియల్ ట్రాక్ తెలియదండి, మ్యాథమెటిక్స్ పూర్. సో డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు బాగా లాభపడ్డారు, నాకు నష్టం వచ్చింది. నష్టం వచ్చిన భగవంతుడు, ఆడియన్స్ దయవల్ల
మళ్ళీ వేషాలు వచ్చినాయి.
మళ్ళీ వేషాలు వచ్చినాయి మనం.
కానీ చాలామంది కమెడియన్స్ కొడుకుల కోసం అప్పుడు దాకా కష్టపడి సంపాదించినంతా పోగొట్టుకుంటున్నారు. ఇంటికి
అవును, ఎందుకనంటే ఏముందండి, ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరు కొడుకులతో వాళ్ళు చేసుకుంటున్నారు, నేను ఎందుకు చేయకూడదు అని ఒక ఆశ.
కరెక్టే, కానీ వాళ్ళు షూట్ అవుతారా లేదా అన్ని చూసుకోవాలి.
ఎందుకు షూట్ అవరండి? షూట్ అవుతారు. షూట్ అవటం కంటే కూడా మనం పెంచాలి బిడ్డను, కనడం కాదు. కాబట్టి ఆ పెంపకంలో ఏదో లోపం ఉంది. ప్రమోట్ చేయాలి. ప్రమోషన్లో ఏదో లోపం ఉంది. ఇప్పుడు మా అబ్బాయిని తీసుకుందాం, టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలండి. ఎంతోమంది తమిళ ఆర్టిస్టులు హీరోలు ఎంతోమంది చాలామంది అంతకంటే అందంగా లేని వాళ్ళు పొట్టి వాళ్ళు ఉన్నారు.
అది ఉంది, అదే చెప్తున్నా.
ఉంది కదా, ఇప్పుడు ఉన్నప్పుడు వీడు ఆర్టిస్ట్ కాదా అని చూసుకోవాలి.
అందం అసలు క్రైటీరియా కానే కాదు.
కాదు,
అష్టావక్రులు కూడా చాలామంది అయిపోతున్నారు.
హైట్ కూడా క్రైటీరియా కాదు.
అవును,
ఇంకా అలాంటప్పుడు ఆడుతూనే ఎందుకు చేయకూడదు? ఆడుకుంటోడు కాదు, గుడ్డోడు కాదు. సో చేయొచ్చు, వాడికి యాక్షన్ వచ్చు. చేయించాను, బాగుంది, తిట్టలేదు ఆవిడను. ఎందుకురా నీకు డైరెక్షన్ ఎదవని ఆవిడన్నా అనలా, నీకు యాక్షన్ ఎందుకురా ఎదవని ఆడిని అనలా. కానీ మరి సినిమా ఇది, నాటకం అంటే మనం ఒక డబ్బా పట్టుకెళ్ళి ఎక్కడో చోట ఆడేస్తాం. సినిమా ఎలా థియేటర్లో ఆడించాలిగా?
అవును,
ఏది ఎలా ఆడించగలం మనం? మన వల్ల కాదు అసలు. అది వేరు, ఆ ఫేజ్ వేరు, ఆ బుక్ వేరు.
అది
ఆ బుక్లో ఫస్ట్ పేజీ కూడా నాకు తెలియదు.
మరి ఎందుకు దూరారు?
ఈ బుక్కే చాలనుకున్నాం, బాగా తీస్తే చాలనుకున్నాం, వీడు బాగానే చేసాడు కదా అనుకున్నాం తప్ప మిగిలింది తెలియదు, నిజంగానే తెలియదు.
అంతే అర్థమైపోతుందిలేండి, అది తెలియదే. అది
నాకు అసలు తెలీదు, ఇప్పటికీ కూడా నాకు డిస్ట్రిబ్యూటర్ వర్క్ ఏంటో నాకు ఇంతవరకు కరెక్ట్గా తెలియదు. మరి ఆ థియేటర్లు హైర్ చేయటం ఏంటో, మరి వాటి కట్టాల్సిన రెంట్ ఏంటో, ఇవన్నీ నాకు తెలియదు. తెలియకుండా దిగిపోయా, దిగిపోయి మనం ప్రమోట్ చేయలేకపోయాం. సరే, ఇంకా ఇప్పుడు ఏంటంటే వాడు ఆర్టిస్ట్ కాబట్టి నువ్వు నా స్లాట్లోకి వచ్చే మనం హీరో చేయటం అనేది బ్రహ్మప్రళయం. అది మన చేతిలో పని కాదు, మన వల్ల కాదు, మనం చేయలేం. కాబట్టి నీలో ఆర్ట్ అంటూ ఉంటే నువ్వు పైకి వచ్చేస్తావు. నువ్వు ఇక్కడ ఎంఎస్ నాయన ఒక పాపులర్ సెలబ్రిటీ నా ఫాదర్ అనేది లేకుండా నీకు నువ్వు ట్రై చేసుకుని రా. ఇప్పుడు ఆ ట్రయల్స్లో ఉన్నాడు. విష్ణుబాబు సినిమాలో ఒక వేషం వేశాడు, నెగిటివ్ టచ్ ఉన్నటువంటి కామెడీ, యంగ్.
ఓకే,
సో తద్వారా వాడికి వేషాలు వస్తాయని నాకు ఆశగా ఉంది.
కమెడియన్ పిల్లల్ని ఆ స్లాట్లో చూడటానికి ఇష్టపడతారేమో కదా ఆడియన్స్.
అవును,
హీరోలుగా చూడటానికి ఇష్టపడకపోవచ్చు కదా. ఎందుకంటే మీ అబ్బాయి కనపడంగానే మీరు కనపడతారు.
అవును,
అది అక్కడ దాంతో అది ట్రాక్ మారిపోతుంది.
మారిపోతుంది అలాగే. ఇప్పుడు తర్వాత
సేమ్ కేసు బ్రహ్మానందం విషయంలో కూడా అయింది.
ఎవరి విషయంలో అయినా ఇప్పుడు నగేష్ గారు అబ్బాయి కూడా అట్లాగైంది, అలాగైంది, ఇలాగైంది. ఇలా మీరన్నట్టు ఏంటంటే ఇక్కడ సైకాలజీ ప్రజల సైకాలజీకి తగినట్టు మనం అట్రిబ్యూట్ చేయకపోవడమే
అది
నా మిస్టేక్. ఐ డూ అడ్మిట్ ఇట్, బికాస్ ఇప్పుడు మీరు చెప్పిన సైకాలజీ.
అవును,
ఆడియన్స్ కామెడీ చేస్తాననుకున్నాను నేను, ఎంటర్ ది డ్రాగన్ చేశాను.
అది అదేనా నేను అది
మామూలుగా బ్రూస్ లీ రేంజ్లో చేశా. అసలు నాకు ఇన్స్పిరేషన్ కూడా ఆ సినిమానే. ఒక సిస్టర్ని పెట్టి, సిస్టర్ కథ అదే, ఆ కథ
అదే,
ఆ కథను తీసుకునేటికి ఫైట్లు పెట్టి పొనాములు అని కోట్టే తగిలిపోయింది సినిమా. మరి బాగుంది
కానీ మీకు బయలుపోయింది,
నాకు బయలు. ఇది ఆల్ ఇన్ ద గేమ్ అండి. మనం దానికి ఒకసారి మిస్టేక్ జరిగిన, అవమానం జరిగిన, దాన్ని మన అభివృద్ధికి ఒక సోపానంగా తీసుకుని ఎక్కాలి తప్ప, మనం డిస్కరేజ్ అయిపోయాం అనుకోండి, వాడిని డిస్కరేజ్ చేసాం అనుకోండి, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా పాడైపోద్ది కదా.
అవును,
ఎస్, దట్స్ ఆల్, నాకు ఇది చాలు.
అంటే అట్లా అని కాదు, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఏంటంటే ఇదే ప్రాబ్లం వస్తుంది పిల్లల్ని వారసులుగా.
పిల్లల దగ్గరికి వచ్చేప్పటికండి మీరు చెప్పినట్టు అంతకు ముందు ఆలోచన రాదు సార్, మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది వాడు చేయగలడు నా బిడ్డ. అది మీరు అన్నట్టుగా ఆ మమకారం లేకపోతే మనం అంత బాగా పెంచలేమండి.
అఫ్కోర్స్ బిడ్డ మీద మమకారం ఉంటాం వేరు.
నేను మాత్రం క్యాల్కులేషన్ వేసుకున్నా. నేను ఎలా వేసుకున్నానంటే మీరు చెప్పిన కమర్షియల్ క్యాల్కులేషను సినిమా తర్వాత ఆడించేది తెలియదు కానీ నాకు అంత ముందు ఏం చేసుకున్నానంటే, ఓ నా బిడ్డ యాక్టరు, చిన్నప్పటి నుంచి కాన్వెంట్లో వేషాలు వేసాడు, వాడిని చేద్దాం, మనకి సత్తా ఉంది, డబ్బు ఉంది అని అనుకుని అప్పటికే 2 కోట్లుండే. కాలేజీలో 30 రోజులు వర్క్ చేస్తే 10,000 జీతం నెలకే. ఇక్కడ భగవంతుడు నాకు డబ్బు ఇచ్చాడు, సినిమాకి 1 కోటి రూపాయలు అవుద్దంట. ఇప్పటికి నేను సంపాదించిన డబ్బులు 2 కోట్లు అంటే నాకు చాలా ఎక్కువ, 1 కోటి అంటే చాలా ఎక్కువ. సరే, 1 కోటి ఉంటుంది కదా, 1 కోటి సాక్రిఫైస్ చేసేద్దాం.
1 కోటి ఉంటుంది, మిగిలి ఉంటుంది కదా,
మిగిలి ఉంటుంది. చాలు, అది చాలా ఎక్కువ డబ్బు
అని మొదలు పెట్టారు.
కోటే సంపాదించాను అని అనుకుందాం,
అదే అది మొదలు పెట్టారు. కానీ రెండో కోటి కూడా పోయింది,
అది 1,40,48 పోయింది.
అదే నేను అది ఆ రెండో కోటి
మ్యాథమెటిక్స్ పూర్ కదా. ఇప్పుడు యాక్చువల్గా మిగిలిన 48,00,000 సినిమా ఖర్చు పెట్టబడలా.
అవును,
అక్కడ ఉండేటటువంటి ఒక బ్యాచ్ చీటర్స్ చీట్స్ ఉంటారు, అవి ఎవడో తినేశారు టీంలో, ఎవడో ఒకడు మింగేశాడు. అది మన తెర మీద కనిపించే ఖర్చు కాదు, అది అయిన ఖర్చు. అది
తెర వెనక
తెర వెనక.
సో మళ్ళీ దాని జోలికి వెళ్ళరుగా.
ఏం వేడం లేదు, మా అబ్బాయి రానివాడు. ఒకవేళ నేను వెళ్దామని అనుకున్నా మా అబ్బాయి వద్దులేడాడి.
మీరు మీరు మీ వేషాలు మీరు వేసుకోండి, నా వేషాలు నేను వేసుకుంటాను.
మీరు వేషాలు వేయండి, ఇలాంటి అది వేషాలు వద్దని చెప్తారు.
మొన్న ఈ రీసెంట్గా వచ్చిన ఒక సినిమాలో తెలుగు మాస్టర్ వేషం వేసినట్టున్నారు కదా, తెలుగు భాష గురించి.
అవును, దాంట్లో ఆ డైరెక్టర్ చాలా పవర్ఫుల్, డెడికేటెడ్ నేను తెలుగు లెక్చరర్.
అవును,
ఆ వేషం ఇచ్చాడు నాది పండింది. దాంట్లో నేనేదో నానిని ఏదో తిట్టి వెళ్తుంటా, ఆ తెలుగే చచ్చిపోద్దురా ఈ మాస్టర్ ఉంది అంటాడు ఆయన. తక్కన వెనక్కి తిరిగి అంట, తెలుగు చచ్చిపోయే రోజు వస్తే ఒకరోజు ముందే నేను చచ్చిపోతాను.
అవును,
తెలుగు అంటే ముక్కి మూలిగి 35 మార్కులు తెచ్చుకోవటం కాదురా. పక్క రాష్ట్రాల వాళ్ళు భాష భాష అని చచ్చిపోతుంటే మనం భాష చచ్చిపోవాలనుకుంటున్నాం. తెలుగు అంటే మన కన్నతల్లికి మనకి మధ్యలో ఉండే ఒక వారధ లాంటిది. దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్ వేసుకునే మీకు తెలుగు యొక్క గొప్పతనం ఏం తెలుస్తున్నారా మీకు?
ఇదేంటి, నిజంగా ఫీల్ అయ్యి రాశారా?
ఆయనే రాశాడు, నేను చెప్పేప్పుడే నాకు ఏడుపు వచ్చింది.
సో ఫీల్ అయ్యారు నిజంగా?
ఫీల్ అయ్యారు, ఐ ఫెల్ట్ అలాట్.
సో భాష మీద అభిమానం ఉంది,
సరస్వతి మీద ఉంటు చెప్తుంటే నేను బొట్ట 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 అలా కళ్ళ ఉంటే నీళ్ళు వచ్చేసి.
సో సహజంగా వచ్చేసింది సీన్. సీను
ఈ సహజంగా నాకు రావడానికి ఇంకో సీన్ చెప్తాను. పెదరాయుడు, అప్పటికి నేను స్టార్ కాదు, పెదరాయుడు కొత్తగా చేస్తున్నా. ఒక డైలాగ్ రాశారు, సౌందర్య దగ్గరికి వెళ్ళి ఒక డైలాగ్ చెప్తా, అది ఈ డైరెక్ట్ కో డైరెక్టర్ వాళ్ళను ఆ పేజీ చింపి జేబులో పెట్టుకుని ఇది రాశారు రైటర్ గారు, కానీ మీరు చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది, ఇది నవ్వుతుంది అన్న, అందుకని చెప్పట్లేదు మీతో. నేను డైలీ సెట్రవరాజ గారు డైరెక్టర్, ఆయన దగ్గరే ఉండేవాడిని, వెళ్ళి సార్ నేను చెప్తాను సార్ వద్దయా బాగోదు సీరియస్ డైలాగ్ బాగాలేదనుకోండి ఎడిటింగ్లో తీసేద్దాం సార్, అప్పటిదాకా మనకి ఛాయిస్ ఉంది కదా, ఛాన్స్ ఉంది కదా, సరే చెప్పు అన్నారు. మోహన్ బాబు గారు సినిమా ఇచ్చారు, ఇచ్చేపటికి అగ్లేదని వేసుకోండి అన్నారు. అక్కలేదని నేను చెప్తానండి, నాకు నీళ్ళు వస్తాయా బొలు పంటారు దీన్ని తిట్టారు. పర్లేదు సార్ చెప్పు, రిక్వెస్ట్ చేశాను చెప్పి వెళ్ళాను. మోహన్ బాబుని తిడుతుంది సౌందర్య.
అవును,
తిడితే ఆయన వెళ్ళిపోతాడు, నేను ఆయన కూడి తిని బతికినండి.
అక్కడ గుమస్తానం ఏదో కదా,
తమిళంలో కనకపుల్లే అంటారు, మనకి గుమస్తారు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి చాలా సంతోషం, మీ మూలంగా నేను చూడలేననుకున్నదొకటి చూశాను, వినలేను అనుకున్నదొకటి విన్నాను, అవేంటో చెప్పమంటారు. పెదరాయుడు గారి కళ్ళల్లో నీళ్లు, ఆయన నోటి వెంట క్షమించు అనే మాట
రెండు,
చాలా సంతోషం అని టప 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 కారిపోయాను.
సో బేసిక్గా
వచ్చినాయి, కానీ
ఇప్పుడు వచ్చినాయి, ఇప్పుడు కూడా వచ్చేస్తుంది
అక్కడ ఇలా కారిని ఇక్కడ దాకా. మోహన్ బాబు గారు క్లాప్స్ కత్తించాటిని ఎక్కడ ఉన్నారు, వచ్చి ఎత్తేసారు అలా రవిరాజ గారి కళ్ళల్లో ఆనందం.
ఎందుకంటే మీ డైలాగులు వేరు కదా, ఇది వేరు అసలు, ఇంత భారమైన డైలాగు.
ఈ భారమైన డైలాగు ఈ దోసకాయ మొహం వేసుకుని చెప్తే దరిద్రంగా ఉంటుందని వాళ్ళ అభిప్రాయం.
ఎవరు చెప్పారు మీది ఫస్ట్ దోసకాయ మొహం అని?
వాళ్ళ అనేవారు.
అవునా?
ఆ డైరెక్టర్లు అనేవారు
దోసకాయ మొహం చెప్పడం ఏంటి.
అవును, అసలు నా నటుడి యొక్క పుట్టుకే అలా జరిగింది. యమధర్మరాజు అమ్మే సినిమాలో రవిరాజ గారు ఒక చెవిటి వాడు వేషం వేయించాలి, మరి ఎవడైనా ఒక దోసకాయ మొహం వాడు ఇన్నోసెంట్గా ఉండేవాడు ఎవడని ఉంటుండే ఉన్నాడు కదండి, మన క్యాంపస్లో ఎంఎస్ నాయన్ అని రైటర్ ఉన్నాడు కదా, కరెక్ట్ అనే అతనిలో నేను ఎప్పుడు ఆర్టిస్ట్ని చూశాను విలువ అన్నారు. పిలిచే ఎవడని మీరు వ్యాసం వేయాలి తింటున్నాను, కొంప మిగిలిపోద్దు లెక్చరర్ పోద్ది ఏదో ఇలా రాసుకొని ఉన్నాను. అదే ఆ రోజు నా దగ్గర కొంతమంది వచ్చి అడుగుతారు, ఇచ్చానా నువ్వు నెంబర్ వన్ ఆర్టిస్ట్ అవుతారు మీరేయండి అన్నాడు. అలా ఇచ్చారండి.
ఓకే,
ఈ దోసకాయ మొహం అనే దాంతో వేషం వచ్చింది మనకి, సరి చేసా. దాంట్లో ఒక సీన్ రాసుకోమన్నారు, సరస్వతి మనకి ఎలా సహకరిస్తానేది. మోహన్ బాబు రమ్మను పెళ్లి చూపులకు వస్తాడు, తండ్రి ఏమో రాళ్లపల్లి రంబ తండ్రి, అతని ఫ్రెండ్ నేను చెమిటోడిని. మోహన్ బాబు మల్లికార్జున వచ్చి కూర్చున్నారు, నేను వీడిని అడుగుతాను రాసుకోమన్నారు. ఒకే సెంటెన్స్ రాసే పేజీ, అది కూడా నేను నటుడు అవటానికి స్ఫూర్తి. ఆ పొడుగ్గా ఉన్నవాడే అంటే పెళ్ళికొడుకు అన్న, అంటే రాళ్ళపల్లి అన్నాడు, అవును రా పొడుగ్గా ఉన్నవాడే అన్నాడు. నేను ఇంకా పొడుగంటోడేమో అనుకుంటున్నాను రా అన్న, చెప్పాను కదా ఆ పొడుగంటాడు అనుకుని. అయితే ఆ పొడుగంటోడు కాదనమాట, అది కోపం వచ్చింది. కోపం వచ్చి పెళ్ళోళ్ళు ఉన్నారు కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే చెవి కొరికేద్దని చెవిట్నా కూడా అని తిట్టాడు. ఏంటి నువ్వు కూడా నాకు మళ్ళీ పొడుగుంటాడని అపార్థం చేసుకుంటున్నావా అని ఎప్పుడు వాడన్నాడు. చంపిస్తాను ఇంకా నేను చెప్తే కాబట్టి సరిపోయింది, లేకపోతే పొడుగుంటాడు అనుకుంది నాన్న. ఒకే సెంటెన్స్
ఒకటి, ఆ పదమే,
ఆ పదమే
అంతే,
టోటల్ కంప్లీట్గా పదమే. దాంతో అసలు షాక్ అయిపోయింది థియేటర్.
అది మీరు రాసుకున్నదేనా?
నేను రాసుకున్నాను.
కానీ ఇంతమంది మనకి అసలు అంటే ఇంకా ఏ భాషలో కూడా లేనంత మంది కమిడియన్స్ ఉన్నారు కదా తెలుగులో, ఇంతమంది ఉన్నప్పుడు పోటీ సహజం,
సహజం
అసూయలు సహజం,
సహజం
రావట్లేదా తగాదాలు?
రానివ్వండి, ఇక్కడ పోటీ ఉంది కానీ అసూ లేదన్న అభిప్రాయం. ఏమో
వాస్తవం
నాకు అనవసరం, మిగిలినవన్నీ
వాస్తవం
నాకు లేదు,
మీకు అవతల
నాకు ఎందుకంటే అవతలకు ఉందో లేదో మనం ఎలా జడ్జ్ చేయగలం?
అంటే ఎక్కడో దెబ్బ కొడుతుంటారు కదా,
పోటీ ఉంటుంది. నేనున్నానండి ఇప్పుడున్నటువంటి అందరికంటే బాగా చేయాలి అనేటటువంటి తపన నాలో ఉంది.
ఓకే,
ఇట్స్ నాట్ ఎ మిస్టేక్,
అది దాని తప్పట్టు.
నేను బాగోవాలి, నేను ఇంకా బాగా చేయాలి, నాకు ఇంకా అవార్డులు రావాలి అనేటటువంటి తపన ఈనాటికి నాలో ఉంది. మిగిలిన యాక్టర్లు చేస్తుంటే చూస్తుంటాం, ఎందుకంటే మనం బాగా చేయాలి, కష్టపడాలి, శ్రద్ధ దాని మీద పెట్టాలి, కాన్సన్ట్రేట్ చేయాలి అనేటటువంటిది ఎప్పుడు ఉంటుంది మనకి. అది లేదు అనుకోండి మనం డిజాల్వ్ అయిపోతాం, కనపడదు.
ఒక సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ని ఇమిటేట్ చేశారు కదా,
సల్మాన్ రాజు,
అది ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేసింది? అది
అది డైరెక్టర్ గారు చేయించింది, కృష్ణ గారు మాడ్యులేషన్ చేయించారు.
సో ఆయన దృష్టిలో పెట్టుకుని,
కృష్ణ గారి మాడ్యులేషన్ ఆయనకి ఇష్టం. ఆయనలే ఏమయ్య ప్రసాద్ మాస్ పిల్స్ ఉండాలి అని ఇలాగా. అయితే ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరినైనా ప్యారడీ చేసినా ఈ లలిత కళల్లో ఇంకోలాగా అనుకునేటటువంటి భావాలు ఏమి ఉండవండి.
ఎవరు
బయట వాళ్ళు అనుకుంటారు,
అదే బయట వాళ్ళు అనుకుంటారు,
బయట ఆడియన్స్ గాసిప్గా మాట్లాడుకుంటూ ఉంటారు, కృష్ణగాని చేసేది వీడు,
అవును వీడు అయిపోతాడు, ఇక
అయిపోతాడు వీడు, వీటి పడిపోద్ది ఇలా కృష్ణగాని నవ్వుకుంటారు తప్ప ఏం చేయరు.
ఓకే,
బాగా చేసేవా తప్ప ఎప్పుడు అది ఇంతవరకు రాలా.
మరి ఇంత మీరు చాలా మామూలుగా జోవియల్గా ఉంటారు కదా, ఒకసారి శ్రీకాంత్తో గొడవ అయింది, అతను ఏదో మిమ్మల్ని మీ పట్ల దురుసుగా ప్రవర్తించారు, ఏదో ఒక ఆల్మోస్ట్ కొట్టినంత పని చేశాను.
నేను రెండు మూడు గొడవలు పడ్డాను, కొట్టుకునే పర్యంతాలు అవి ఇవి,
అదే కొట్టుకోవటం,
అవి ఆల్కహాలిక్ యాటిట్యూడ్ అంతే తప్ప ఇంకోటి కాదు.
అంటే మీరు అతని మీదకి వెళ్ళారా, అతను మీ మీదకి వచ్చారు?
లేదండి, నేనే ఆయన నన్ను తిట్టేటటువంటి పదజాలాన్ని ఏదో మాట్లాడాను గుర్తు నాకు.
ఓకే,
అవి ఏంటంటే పార్టీల్లోనూ అక్కడ ఎక్కడ ఎప్పుడైనా జరుగుతుంటాయి, బట్ అవి వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు లాంటివి కాదు.
అదే స్పర్ ఆఫ్ ద మూమెంట్,
ఆ కాసేపు ఆ కాసేపు మనం ఏదన్నా పద్ధతిలో మాట్లాడాము అనుకోండి,
నేరం నాది కాదు మందు,
నోరు మీరు ఎక్కువ మాట్లాడేమంటే అయిపోతారు. అంతవరకు వచ్చేటటువంటి సంఘటనలు జరిగింది, అవి కూడా నేను చిత్ర పరిశ్రమకు వచ్చి సివిలియన్ నుంచి యాక్టర్ అయిన తర్వాత రెండు మూడేళ్లలో జరిగినాయి
ప్రారంభంలో.
తర్వాత ఇప్పుడు
లేదు. సో లాస్ట్ 7-8 ఇయర్స్లో ఏం లేదు,
ఏం లేదు.
బట్ అట్లాగే బ్రహ్మానందం కూడా వచ్చింది మీకు?
బ్రహ్మానందం గారితో నాకు రాలేదు
పరోక్షంగా. ప్రచ్ఛన్న యుద్ధం,
ప్రచ్ఛన్న యుద్ధం కూడా ఏం జరగల.
అవునా?
అది కామెడీ పిక్చర్స్లో జరిగేటటువంటి పోరాటం తప్ప.
ఓకే,
ఇట్స్ ఎ వార్ ఆన్ ద స్క్రీన్,
సన్నివేశ పోరాటాలు
తప్ప ఈ బ్యాక్ డోర్
సాబోటేజ్లు కాదు.
ఆ సాబోటేజెస్ లేవు.
సో ఇద్దరు బయట.
నేను ఇప్పటికీ కూడా ఒకటే చెప్తాను సార్, నా గురించి. నాకు ఎక్కడైనా చిన్న గొడవ జరిగింది అనుకోండి, నా వల్లే. ఒక ఎప్రిసియేషన్ వచ్చింది అనుకోండి, నా వల్లే. మా నాన్నగారు పెంచిన పెంపకంలో నాకు వచ్చింది ఏంటంటే, నీ పక్కవాడి గురించి నువ్వు ఎప్పుడు థింక్ చేయదు. థింక్ చేస్తే ఏంటంటే, అతను గొప్పవాడైతే నువ్వు మనోవేదనకు గురవుతావు, అతను నీకంటే వెధవైతే నువ్వు గర్వపడటం నేర్చుకుంటావు. రెండు లాసే.
అవును,
యు మస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకో,
మనం దారిలో పెట్టుకుంటాం.
నీ గురించి నువ్వు చూసుకో, ఎక్కడన్నా ఏదైనా జరిగిందంటే ఫస్ట్ కాజ్ నువ్వు. ఫస్ట్ కాజ్ ఏంటంటే నువ్వు అక్కడ ఉండడం ఆ సన్నివేశంలో. సెకండ్ కాజ్ ఏంటంటే నువ్వు దాన్ని అవాయిడ్ చేయలేకపోవడం.
ఓకే,
సో రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. ఆ తర్వాత నేను నేర్చుకున్నాను. నేర్చుకుని సంస్కారంగా సభ్యతగా నాకు పనికిరాని చోటు అవాయిడ్ చేసుకుని
ఒక్కొక్క స్టెప్
మెల్లమెల్ల
ఒక్కొక్క అనుభవం ఒకటి నేర్పుతూ వచ్చింది.
ఎందుకంటే అంతకుముందు నేను పెరిగింది చాలా రఫ్ లైఫ్. అవి మెల్లమెల్ల అవి వెంటనే పోవుగా.
అవును, కుప్పసాలు పోవాలంటే
రెండు మూడేళ్ళు. అక్కడేంటి భీమవరంలో నాకు ఎదుటివాడు ఎవడో ఆయన గౌరవించాలి అనేది అక్కడ ఉండేది కాదు. ఆ బొంగు వాడైతే ఏంటి మనకి, అది పనికిరాదు ఇక్కడ.
అవును,
ఆ యాటిట్యూడ్ తోటి కొన్ని కొన్ని అవమానాలు పొందాను, కొన్ని అవమానాలు పొందాను. బట్ ఆ అవమానాలు నేను పలపరుచుకున్నవే, నేను చేసుకున్నా.
మీరు కల్పించుకున్నవే, మీరు కోరుకున్నవే, అవి
నా మిస్టేక్స్.
అంతేగా, మరి బొంగు అంటే ఊరుకుంటారండి?
ఊరుకుంటారా?
చెప్పండి నారాయణ గారు, ఎక్కడ అవమానాలు, ఎక్కడ మీ గోరోజన వల్ల వచ్చిన అవమానాలు? అది అవతలండి,
గోరోజన వల్ల కాదు,
అవకాశం కోసం లేకపోతే తెలియంతనం.
తెలియంతనం
అంతే,
ఇన్నోసెన్స్.
అదే అవకాశం కోసం వెళ్ళి బొంగు అంటే ఊరుకోరు కదా,
ఎదుటి వాళ్ళని లెక్క చేయంతాను.
అదే తెలియక,
తెలియక లెక్క చేయంతాను. అలాంటివి అక్కడక్కడ కొన్ని నేను ఫేస్ చేశాను. బట్ అవమానం పొందినప్పుడల్లా దాన్ని అవమానంగా స్వీకరించాల, ఒక లెసన్ లాగా
గుణపాఠం కింద.
ఎస్, గుణపాఠం కింద తీసుకున్నాను. అలాంటి వాటిలో కొన్ని వాగ్వివాదాల్లో నాది హై హ్యాండెడ్ అయి ఉండి కూడా ఎదుటి వాళ్ళు హై హ్యాండెడ్గా ఉండే ప్రమాదం కూడా ఉంది.
అవును,
కావండి ఒక చోట గెలిచాను నేను. ఎలా గెలిచానంటే, రాజమండ్రిలో జనరల్ టికెట్ తీసుకుని తాడేపల్లిగూడెనికి రావాలి, గోదావర్ ఎక్స్ప్రెస్. జనరల్ భోగి దగ్గరికి వెళ్ళా, ఉప్పు చేపలు తట్టేట్టు కొట్టేస్తున్నారు ఎక్కేవాడిని.
మీరు నాకు ఇక్కడ ఇంట్రక్షన్, మీరు గోదావరి జిల్లా వాళ్ళు, దాని పేరు గోదావరి, కానీ ఆ ట్రైన్ మీరు గోదావరి అంటారు. ఈ గోదావరి ఏంటి అసలు?
గోదావరి అనాలి.
మరి
వాళ్ళు ఏంటంటే అన్ని పేర్లు ఇంగ్లీష్లో రాశారు. ఇప్పుడు
రాజమండ్రి ఎందుకన్నా రాయని, ఇప్పుడు
రాజమండ్రి ఉంది.
లేదు, ఇప్పుడు ఏదో ఢిల్లీ వాడు వచ్చి అది జిఓడిఏ గోడా అని అంటే అర్థం ఉంది.
అంటే మనం ఏంటంటే, మనకు తెలిసింది మనం మాట్లాడడం కంటే ఎదుటి వాళ్ళకి తెలవలసింది మాట్లాడడం అవసరం. ఇవాళ మీరు అన్న పాయింట్ని మనం కరెక్ట్గా స్వీకరించి పాటించి ఉంటే, ఈ గ్లోబలైజేషన్లో భారతదేశపు మాతృభాష అయినటువంటి సాంస్క్రిట్ ఉండేది.
ఆఫ్ కోర్స్,
మనం ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలి తప్ప సాంస్క్రిట్ మాట్లాడడంలో లాభం లేదు. అది మీకే వచ్చింది తప్ప ఆడికి రాదు.
నేనంటే ఏంటంటే, ఇంగ్లీష్లో అయినా సరే నారాయణ నారాయణ అవుతాడు, కానీ ఇంకోటి అవడు కదా.
ప్రాపర్ నౌన్స్ అంతే, గోదావరి గోదావరి అవుద్ది
అంతే కదా.
వాడు డీ రాసాడు కదా అని గోదావరి అని మనం పలకడంలో నలుగురిలోంచి మనకు వచ్చి మనం మాట్లాడేస్తుంటాం.
ఓకే,
ఇప్పుడు మనం ఆ స్పెల్లింగ్స్ని కూడా కొన్ని కాపాడుతున్నాం. అది కూడా నేను పాయింట్అవుట్ చేశాను. కడప ఉంది, వెళ్ళాం పేపర్లు దిద్దటాకి, KADAPA అని ఇచ్చాను రిపోర్ట్. ఏమైనా వెళ్ళారా, తెలుగు పండిట్టు అందుకని ఇంగ్లీష్ రావట్లేదు, స్పెల్లింగ్ తప్పు అన్నాడు. ఏ అన్న, CUDDAPAH అన్నాడు. నేను అన్న ఏమండి, కుడప్ప అని ఎందుకంటే మనకి కడప అని ఉంది కదా, మార్చండి అన్న. కుదరదు కుదరదు, ఇప్పుడు రాజమండ్రి ఉంది, RAJAMU అని రాస్తే చాలు, RUJAH అంటాడు రాజమండ్రి.
వాడికి తెలిసావదు కనుక
ఏంటంటే
ఇప్పుడు వాడికి తెలిసావదు కనుక వాడు పెట్టిన ఇంగ్లీష్ అది.
ఇది మీరు సెంట్రల్ గవర్నమెంట్ని కూడా అడగదగినటువంటి ఒక క్వశ్చన్ అండి ఇది. ఎందుకో చెప్తా, భారతదేశం భరతవర్షే భరతఖండే జంబూద్వీపే ఉంది, భరతవర్షం ఇది.
అవును,
భారత్ అనే హిందీ పదం కూడా ఉంది. మరి ఇండియా అని అసలు గెజెట్లో ఎందుకు ఉంచారని, ఇండియా అని ఎందుకు పిలవడం, నువ్వు భారత్ అని పిలువు.
అవును,
అమెరికా ఉంది, అమెరికా అని పిలుచుకుంటున్నారు.
అవును,
ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళని పంపించేస్తున్నవి, వాడు వాడినటువంటి పదాన్ని ఇంతవరకు పంపట్లేదా అని అడుగుతున్నాను నేను.
కరెక్ట్,
ఇండియా అని ఎందుకు అంటాం, ఈజ్ ఏ భారతి అను. ఇంగ్లీష్లోనే చెప్పాల్సి వచ్చింది అనుకో, ఇంగ్లీష్లో భారత్ అనే చెప్పు.
అంతే, ఏముంది సరే, ఇప్పుడు అక్కడ నుంచి రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం బయలుదేరారు, ఏమైంది?
బయలుదేరితే ఎక్కనివట్లా, ఎక్కనకపోతే రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఎక్కా, ఎక్కి బాత్రూమ్ దగ్గర నుంచున్నాం, నాతో పాటు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు. ఎక్కితే టీటీ వచ్చాడు, టీటీ కదిలేదాకా రాలా, కదిలిన తర్వాత వచ్చి ఎవరు మీరు అన్నాడు, ఇలా టికెట్లు ఉన్నాయండి వెళ్ళాలి, దీంట్లో ఎక్కకూడదు అన్నాడు. అక్కడ చోటు లేదండి అన్న, అదంతా నాకు అనవసరం, దీంట్లో ఎక్కితే 30 రూపాయలు కట్టాలి, కట్టున్నాను కట్టాన్న, కట్టకపోతే జైల్లో పెట్టిస్తా అన్నాడు, పెట్టిస్తే పెట్టచ్చు నేను కట్టను, నువ్వు నాకు ఈ టికెట్ ఇచ్చావు, నేను ఎక్కాలి, రైల్లో చోటు లేదు, రైల్లో చోటు లేకుండా నాకు ఎందుకు ఇచ్చావు అదేంటి అన్నాడు. నేను ఎక్కడానికి వీల్లేని రైల్లో నువ్వు టికెట్ ఇవ్వటం వింటున్నావు,
లాజిక్ తెలిసి పట్టుకొచ్చారు
అంటే లాక్ పడింది, లాక్ పడి అంటే జనరల్గా అల్లాగిస్తారు, జనరల్గా అలా ఇచ్చేస్తే మేము డబ్బులేమో, మేము వెళ్ళాలి, ఏదో భారతీయుని బ్రిటిష్ వాడు గెంటేసినట్టుగా నువ్వు వచ్చేసినాను అక్కడి నుంచి గెంటేసి గొడవ చేస్తే కుదరదు అన్న. మిగిలిన నలుగురు సపోర్ట్ చేశారు, వాళ్ళ డబ్బులు కలిసి వస్తాయి కదా,
అంతే కదా
లాజిక్ నచ్చింది, సపోర్ట్ చేస్తే నేను చెప్పే కట్టినాను, కట్టకూడదు. మీకు సిస్టమ్ ఉందా, ఎన్ని జనరల్ కంపార్ట్మెంట్లు, కంపార్ట్మెంట్లో ఎంతమంది కూర్చోవాలి,
ఎన్ని టికెట్లు,
ఆ పైన ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎక్కడ ఎన్ని ఇవ్వాలి, అక్కడ ఇస్తే ఇక్కడ ఇవ్వకూడదు, కానీ మీరు ఎన్ని ఇస్తున్నారు, ఇలా గెంటేసి నొక్కేసే మిషన్ ఒకటి ఉంది కదా అని టికెట్ అనగానే టెక్ కనిపెట్టి ఇచ్చేసి వీడెక్కడికి వెళ్ళాలి, అసలు సిస్టమ్ లేదా మీకు అసలు డబ్బులు తీసుకోవడం తప్ప. ఇవన్నీ కాదా బాబు, దీంట్లో ఎక్కకూడదు అంటున్నాను, ఎక్కకూడదు, మేము లోపలికి వెళ్ళాలని డిస్టర్బ్ చేయలేదు కదా, బాత్రూమ్ దగ్గర కూర్చున్నాం, కంపు పీల్చుకుంటూ నుంచి ప్రయాణం చేస్తున్నాం, ఇది కూడా చేయనివ్వా నువ్వు, గెలిచా సరే వెళ్ళండి అన్నాడు.
సావండి
తాడేపల్లిగూడెం, నా పక్కనే ఒక జైగాంటిక్ పర్సనాలిటీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇవన్నీ చూస్తున్నాడు, చూసి దిగిన తర్వాత అడిగాడు ఏం చేస్తారు మీరు, లెక్చరర్ అండి భీమవరంలోను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇలా, సరే ఎప్పుడైనా నన్ను కలవండి, మీ ఆర్గ్యుమెంట్ నాకు చాలా బాగా నచ్చింది, వెరీ నైస్ మ్యాన్, ఎప్పుడైనా నన్ను కలవండి అని ఇచ్చాడు. ఇచ్చేవాడికి చదివా, అసిస్టెంట్ జైలర్ సెంట్రల్ జైల్ ఆఫ్ రాజమండ్రి, నేను అన్నా సార్ మిమ్మల్ని కలుస్తాను కానీ మీ ఆఫీస్లో కలవనండి, ఇంటికి వచ్చి కలుస్తాను అంటే నవ్వుకున్నాడు. అట్లాగే కొన్ని పోరాటాలు సక్సెస్ అయ్యాయి,
విజయం కూడా సాధించారు,
కొన్ని పోరాటాల్లో అవమానం పడేవాళ్ళం తప్ప.
కొన్ని ఇటు ఉంటాయి అటు,
ఇవన్నీ చిన్నవండి నాకు జరిగినవి, వ్యక్తిగతంగా మనల్ని దుర్మార్గుడు అని చిత్రించేవి కానీ కాంట్రవర్షియల్ అని చిత్రించేవి కానీ లేవు.
ఓకే, సో మిగతా మీ తోటి కమెడియన్స్ చాలామంది హీరో టైప్ క్యారెక్టర్లు కూడా వేసేసి అంటే సోలోగా అంటే వాళ్ళదే బేస్ చేసుకుని సినిమాలు చేశారు, మీకు మీరు కూడా అట్లా ఏమైనా ప్లానింగ్ ఉందా?
ప్లానింగ్ నాకు ఎందుకు ఉంటుందండి, నిర్మాత ఎవరికైనా నిర్మాతకు ఉంటుంది,
అది ఉందా,
ఆ తర్వాత నిర్మాత కాస్త కామెడియన్ అయిపోతాడు వదిలిపోతుంది మనకి ఎందుకండి, ఆ ఆలోచన ఎవడికన్నా వస్తుందా?
మరి మిగతా వాళ్ళని పెట్టి చేశారు కదా,
చేస్తూ వాళ్ళ కర్మ అండి,
అంతేనా,
మనం ఏం చెప్పగలం, ఏమో సక్సెస్ అయ్యి ఉంటే వేరు. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా నాతోటి ఒక సినిమా చేసి అద్భుతంగా నవ్వించేసి సూపర్ హిట్ అయిపోయింది అనుకోండి, చెప్పలేమండి, సినిమాలో ఏం చెప్పగలం, ఏం చెప్పగలిగితే అందరూ సక్సెస్ అయి తీయగలరు
కదా
మీరు అన్నట్టు,
ఇంకెందుకు అసలు,
అందుచేత మేబీ జరగచ్చు, సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, సినిమా గురించి
కానీ ఎవరు జరిగినా జరగాలన్నా జరగకూడదన్నా ఎవడన్నా కమెడియన్ గా ప్రిపేర్ అయ్యే ప్రొడ్యూసర్ ఉంటే
కానీ ముందు ప్రిపరేషన్ ఇటువైపు ఉండడం బెటర్
ప్రొడ్యూసర్కి. ఓకే, సో మీరు నంది అవార్డులు ఎన్ని 4 తీసుకుంది?
400 వచ్చింది.
నాలుగు. సో నెక్స్ట్ ఏంటి అసలు మీకు అంటే ఈ నటన జీవితంలో?
నా నటన
మిగిలిపోయిన
దూకుడు సినిమా ఒక ఒక మంచి మలుపురాయి, నా నట జీవితంలో ఒక కలికిత్తురాయి అని కవిత్వం చెప్పచ్చు.
ఓకే,
అంత గొప్ప వేషం. ఇప్పుడు
ఆ తర్వాత మీకు తిరిగి లేనట్టుగా వేషాలు
వస్తున్నాయి. ఐఎమ్ క్వైట్ బిజీ నౌ. అండ్ తృప్తికరమైన వేషాలు వస్తున్నాయి, మంచి పెద్దవి చక్కటివి. అది దానికి అంతటికీ దూకుడే కాదు. దూకుడు అంత బాగా పండడానికి నా స్వయం విశ్లేషణ ఏంటంటే, నేను నిజంగా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆ క్యారెక్టర్లో దూరైనా, ఆ క్యారెక్టర్ని ఫీల్ అయ్యా. కృష్ణనగర్లో అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్నారు.
అంటే మీరు తెలియకుండా కూడా ఒక హీరో కావాలన్న కోరిక ఉంది. అయితే
హీరో కావాలనే కోరిక కంటే నటుడు కావాలనే కోరికలో ఉన్న తపన తెలిసింది నాకు. తెలిసి అలా అవ్వాలనుకున్నవాడు, నా పరిధిలో నేను అవ్వాలనుకున్నది దానికి అట్రిబ్యూట్ చేసుకుంటాను. నేను ఆర్టిస్ట్ అవ్వాలనేది ఎలా ఉంటుందో, నేను అవ్వాలని లేదు అసలు ప్రారంభ దశలో. కానీ ఇలాంటి మనుషుల్ని నేను చూశాను,
అది
ఇలాంటి మనుషులు ఇలాగే మిగిలిపోయిన వాళ్ళని చూశాను, ఇలాగే మిగిలిపోయి చచ్చిపోయిన వాళ్ళని చూశాను. సో వాళ్ళందరినీ నేను అడాప్ట్ చేసుకున్నా
ఆ క్యారెక్టర్లోకి.
ఎస్, అందుకనే దూకుల్లో చివరి సీన్ నన్ను పిలిపిస్తారు అవార్డు వచ్చాక. నమస్కారం అండి, పిలిపించారట. ఎవరు మీరు? నేనండి వెంకట్రావు. ఏ వెంకట్రావు? అదే మీ హీరోనండి అన్నప్పుడు నాకు ఏడిపొచ్చింది, ఒరిజినల్గా ఏడిపొచ్చింది.
ఓకే,
అంటే ఇంత అంటే అతను అవమానించాడు, మాయ చేశాడు, ఇప్పుడు అది చెప్పడానికి లేదు.
ఎవరు
అయినా పిలిచాడు. అదేనండి, గట్టిగా చెప్పలేము, మీ హీరోనండి. వెంకట్రావు గారు రండి. ఏంటండి ఇలా ఇదంతా? అప్పుడు అది వేరండి, ఇది ఒరిజినల్ సార్. అలాగా ఎందుకు పిలిపించారండి ఇంతకని? అంటే ఆ 1,00,000 రూపాయలు రివార్డు వచ్చిందండి గవర్నమెంట్ నుంచి, అది మీకు ఇద్దామని పిలిచాం. వెంటనే వీడి వీక్నెస్, జనీలే ఎక్కడ దొరుకుద్దండి, ఒక నటుడు అనేవాడు వాడు కోర్టు వస్తే శుభ్రంగా బతుకుదాం,
అవును,
ఇంటికి పట్టుకెళ్ళి అది ఉండదండి, ఎవరికి చూపెట్టిన కాస్ట్ చూపెట్టిన మీరు
కరెక్టే
ఉండదు, దాంట్లో జీవించాం. సో ఆ క్యారెక్టర్ అట్లా ప్రజల గుండెల్లోకి వెళ్ళి మొన్న ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా ఇచ్చారండి దానికి.
ఓకే, సో నెక్స్ట్ ఇలా ఇట్లాగే బిజీగా గడపాలని
అంతే
అంతే, వేరే పెద్ద ఆశలు ఏం లేవు. సో రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా బిజీ ఆర్టిస్ట్గా. ఓకే అండి, అలాగే జరగాలని కోరుకుంటూ.
థ్యాంక్ యూ. నమస్తే.